మనం దీపావళి పండుగలు దీపావళి పండుగ మా పురాణాల్లో ఎక్కడ పోయి దీపావళి పండుగించి మానసంత గురించి ఎక్కడ మేము చదవలేదు. ఈ పిటీటి వాళ్ళు అయ్యి గురంతా చాలా ఈ పురాణాల్లో ఎలా ఉందంటే ఉదయం మీరు లక్ష్మీ ఉదయం మీరు నీరు ఇంత రాసుకుని ఒంటికి నీరు రాసుకుని స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించుకుని అప్పుడు మోదీ చేయడం దీపావళి యొక్క పండుగ వస్తారా ఉంది. అలా ఈ పిటీటి గారు కూడా అక్కడ ఏ పురాణంలోనే కనిపించారు మరి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్యలో కనిపించి ఉండొచ్చు ఈ వేడుక కోసం. లక్ష్మీదేవిని ఆ రోజు పూజ చేసేవాడు తక్కువ ఆ రోజు పండుగ రోజు ఉపవాసం చేయాలి. ఆ రోజు ఎక్కువ తినేయటం అందరం మామూలుగా తినేయటం అంటే ఎక్కువ అధికంగా తినేయటం పండుగ అధికంగా తినేయటం. అలా కానీ శాస్త్రంలో ఏమైందంటే ఉదయం మీరు స్నానం చేయాలి మీరు నూనె రాసుకుని కొంచెం కూడా నూనె రాసుకుని వేడి వేసుకుని వెళ్ళిపోతే మీరు బాగా స్నానం చేసి ఎన్నికలనే పడలేదు వెంటనే స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది. మీరు రంజాన్ పండుగలో సిరీస్ ఎదురుగా మన ముస్లింస్ చూస్తున్నారు రంజాన్ పండుగలో ముస్లింస్ ఆయనగా ఉపవాసం ఎలా చేస్తారు సూర్యుడు అస్తమిస్తే కానీ రంజాన్ పండుగలో భోజించాలి. అలాగే దీపావళి రోజు ఉంటారు ఒక రకం దీపావళి అనేది ఒక రకం అది ఆ దీపావళి అనేది ఎందుకు ఏర్పడిందంటే అనేక పురాణాల్లో అనేక పద్ధతులుగా ఉన్నాయి. రామచంద్రమూర్తిని పట్టాభిషేకం అయిన రోజునని రామచంద్రమూర్తిని పట్టాభిషేకం అయిన రోజు దీపాలు అందరూ సంతోషంగా అయోధ్యలో వినిపించుకున్నారని అయితే నరకాసుర సంహారం చేయటం వల్ల వచ్చిందని క్షీర సముద్రాన్ని దేవతలు రాక్షసు వాడి మరణించటం వల్ల లక్ష్మీదేవి ఆవిర్భించినటువంటి రోజని చంద్రుడు లక్ష్మీదేవి వీళ్ళందరూ ఆవిర్భించినటువంటి రోజని రకరకాల గాథలు ఉన్నాయి. కానీ ఏదైనా మొత్తమే దీపావళి అనేది మన హిందూ మతంలో ముఖ్యమైనటువంటి పండుగ. కానీ ఉపవాసం చేయడం చాలా పురాణాల్లో లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు వచ్చారు ఆ రోజున ఉపవాసం చేస్తూ దీపం ముఖ్యం పిటీటి గారు ముఖ్యం కాదు లక్ష్మీదేవికి గుర్తు దీపం దీపం వెలిగిస్తుంది మనకి దీపం జ్ఞానానికి గుర్తు విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి ఏంటంటే విద్య వల్ల కూడా లక్ష్మి వస్తుంది. మన హైదరాబాద్ లో నన్ను చూడకుండా ఫార్మసీలో పనిచేస్తున్నారు మళ్ళీ అది ఏదో అహ్మదాబాద్ ఈ మధ్య ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. మీరు ఏం చేస్తున్నారంటే ఫార్మసీలో వర్క్ చేస్తున్నాను ఫలానా ఫార్మసీలో అన్నారు రీసెర్చింగ్లో చేస్తున్నానని చెప్పారు. కెనడాలో పీజెపీడి చేశాను ఫార్మసీలో అన్నారు. వేదాలకుండా అటువంటి మనం అడగకూడదు వేదాలకుండా మీ శాలరీ ఎంత అన్నారు మీకు వేదాలు మనకు 150,000 అన్నారు ఈత ఏంటంటే మనకు 150,000 అన్నారు. నేను కెనడాలో పీజెపీడి చేశాను కదా మనడానికి 5,000 అది తల్లిదండ్రులు ఆంధ్రుడు కాదు అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ చేయించి వెళ్ళిపోయారు కేవలం జీతం కోసం కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం అహ్మదాబాద్ వెళ్ళిపోతున్నాయని చెప్పారు. మనకు 150,000 గీత విద్య ఆయన చదువుకున్న విద్య వల్ల లక్ష్మిని తీసుకోవచ్చు విద్యాలక్ష్మి అంటే లక్ష్మీదేవి అందరికీ అవసరమే. అయితే లక్ష్మిని నిగ్రహించుకోవాలి అంటే ధనాన్ని నిగ్రహించుకోవాలి. ధనాన్ని నిగ్రహించుకుంటే మన అభివృద్ధిలోకి వస్తాం అది నిగ్రహించుకోలేకపోతే మన ధనమే మనం పతనం చేస్తాం. అదే ఇంతకుముందు రామకృష్ణ గారితో మాట్లాడాలి మీరు బాగా సంపాదించుకుంటున్నారు మీ అబ్బాయిలు బాగా సంపాదిస్తున్నారు అమెరికాలో అంత దానం అంటే నాకు సొంత ఖర్చు నేను లేవండి ఎవరైనా మంచి పనులు చేస్తున్నాను ఇలా బియ్యం కట్టడం ఇంకోటి ఇంకోటి నాకు సొంత ఖర్చు అంటూ నేను సిగరెట్లు కావాల్సింది సినిమాలు కలిగి నాకు సొంత ఖర్చు అంటూ ఏం లేదండి ఎవరైనా మంచి పనులు చేస్తాను ఇంతకుముందు రామకృష్ణ గారు అన్నారు చాలా సంతోషం. ఇంకేమంటే మనకి ధనం పుణ్యం సంపాదిస్తుంది ధనం వల్ల మంచిది మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది మళ్ళీ పుణ్య జ్ఞానం సంపాదించడానికి సహకారం చేస్తుంది. ధనం వచ్చిందని మనకు ఆట వదిలేస్తే వినయం వదిలేస్తే వివరించకపోతే ఆ ధనం పోవటమే సరికదా మనకేంటంటే భవిష్యత్ జీవితంలో మరణానంద జీవితంలో చెడ్డలోకాలు వస్తాయి కానీ మంచి లోకాలు ధనమే కాదు వివేకం కూడా తెలివి కూడా ధనం నిజమైన ధనం ఏంటంటే జ్ఞానమే. రామకృష్ణ పరమహంస గారికి బాగ్యంగా చూస్తే ధనం అనేది ఆయన ఆయన ధనవంతుడే ఎందుకంటే అది జ్ఞానమే ధనం అనుకున్న ఆత్మజ్ఞానానికి మించిన ధనం ఎక్కడుంది ఆత్మజ్ఞానానికి మించిన శాంతి ఎక్కడుంది ఆత్మజ్ఞానానికి మించిన సుఖం ఎక్కడుంది అది నిజమైన ధనం. జ్ఞానం కూడా వివేకం కూడా ధనంతో సమానం. అన్నం తినటం కంటే జీర్ణం చేసుకోవడం కష్టం పుస్తకం చదవటం కంటే అర్థం చేసుకోవడం కష్టం డబ్బు సంపాదించడం కంటే దాన్ని సద్వినియోగం చేయడం కష్టం. లోకంలో నా అనుభవం చెప్తున్నాను వీటికి 100 మంది ధనవంతులను చూసుకుంటే 100 మంది ధనవంతులు ఉన్నారనుకోండి 100 మంది ధనంలో ధనాన్ని సద్వినియోగం చేసేవాడు ఎంతగా ఉంటారంటే 100 మంది ధనవంతుని మీరు తీసుకుంటే ధనాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు 1/10 మంది ఉంటారు. ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే ఈ ఇతరులకు ఉపయోగించే ధనం ఉంటాం కూడా భవిష్యత్తులో ధనం అంతా నీటిలో వచ్చేస్తుంది ఇలా నీ ఉపాధికి మనం సహాయం చేసాం అనుకోండి, ఆ ఉపాధి కూడా నీదే నీకు. అలాగని అది మంచి పని చేసినటువంటి ధర్మం కాదు. అది ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి మాట కూడా ధనం. ధనం అంటే కేవలం రూపాయికాయలే కాదు, లేదా కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయలే కాదు, ఒక మంచి మాట కూడా ధనం. ఇంకా ఒక మంచి మాట అనేది మందికి శాంతిని కలగదు. తర్వాత ఒక మంచి పని కూడా ధనమే. ఆ మంచి పని 10 మందికి ఉపయోగపడదు, అది కూడా ధనం. స్థితితో సమానం. ఇంకా అంతకంటే ఇంకా గొప్పది ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే మన హృదయంలో ఎలా జీవిస్తున్నాం. భగవంతుడి తెలిసింది మనకి ఆత్మజ్ఞానం. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే హృదయంలో ఉన్నాడు, అంతర్గానంలో ఉన్నాడు. శివు అంటే శుభాన్ని ఇచ్చేవాడు, వాసుదేవుడు అంటే వ్యాపించేవాడు. ఈ శివుడనే మాటే భగవంతుడికే వర్తిస్తుంది, వాసుదేవుడు అనే మాటే భగవంతుడికే వర్తిస్తుంది. కానీ మృదయ భగవంతుడు రామకృష్ణదేవ గారికి ధనం ఉండటం బట్టి ఈ హాలు కట్టారు. మరి మన అందరికీ అంత ధనం ఉండదు. మనం ఏం చేయాలి, మన దేశాన్ని దేవాలయం కానీ తయారు చేసేసుకోవాలి. అందరూ కట్టడాలు కట్టలేదు కదా, అందరికీ అంత చిరు ఉండకపోవచ్చుందా. మన దేహాన్ని దేవాలయం కింద చేసేసుకుంటే హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు సత్యవస్తువు ఈశ్వరుడు మనకి దక్కుంటారు. అందరూ గొప్ప బాధ్యంగా మరి ఈయనకు మంచి పని చేయాలంటే ధనం ఉండాలి. మరి అందరూ ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు. మన దేహాన్ని దేవాలయంగా తీర్చిదిద్దుకుంటే లోపల పరమేశ్వరుడు మనకి మనకు స్వరూపంగా చేస్తాం. అంటే మనం ఏం చేయాలి సాధన అంటే కేవలం ఒక పూజ జరిగితే పరిమితం చేయటం చేయటం 24 గంటలు బహు జాగ్రత్తగా మనకి 24 వర్షం కూడా 24 గంటలు కాదు, ప్రతి క్షణం కూడా బహు జాగ్రత్త అతి జాగ్రత్తగా బహు జాగ్రత్త మెరుగుగా జీవించాలి. శారీరక ఆరోగ్యం మంచిదే, మానసిక ఆరోగ్యం కూడా మంచిదే, కానీ అక్కడ కూడా సరిపెట్టుకోకూడదు. ఆత్మజ్ఞానం సంపాదించాలి. దేవుని పొందిన తర్వాత దానికి మించి జ్ఞానం ఏదైనా తెలుస్తుందో, దేవుని తెలుసుకున్నాకే ఇంకా తెలుసుకోవాల్సిందంటే నీ దేవుని జరగడం, దేవుని తెలుసుకున్నాక నీకు బ్రాహ్మణ స్థితి కలుగుతుందో, దేవి తెలుసుకున్నాక దీంతో సమానమైన గృహంలో కానీ పరమ లేదని తెలుస్తుందో, దాన్ని సంపాదించు, దాన్ని సాధించు, దాన్ని తెలుసుకో అర్జున అని భగవంతుడు చెప్తారు. అంటే మన అందరికీ ఏంటంటే జీవితం పట్ల ఆ లోపల మనం ఏ వస్తున్నాయితే తెలుసుకోవాలనుకుంటున్నాం. మన గమ్యం ఏంటో ఆ గమ్యం పట్ల ప్రేమ ఉండాలి, లక్ష్యం ఉండాలి, దాన్ని చేరుకోవాలన్న కాంక్ష ఉండాలి, దాన్ని చేరుగా ఆ ఆత్మజ్ఞానం వైపు చేరుకునే ఆ లక్ష్యం వైపు అటువైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ తలంపులు అడ్డొస్తున్నాయి, ఏ ఆలోచనలు అడ్డొస్తున్నాయి, మనుషులు ఎవరు అడ్డొస్తున్నారు, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఎటువంటి మనుషులు అడ్డొస్తున్నారు, ఎటువంటి తలంపులు అడ్డొస్తున్నాయి, ఎటువంటి సంకల్పాలు అడ్డొస్తున్నాయి చూసుకుని మనలో మనం అనాలిసిస్ చేసుకుని పరిశీలన చేసుకుని తీసుకు పక్కన పెట్టాలి. అది సాధన. సాధన కూడా చాలా వివేకం ఉండాలి. సాధన అంటే అది అంటే మనకు వచ్చే తలంపులు ఎటువంటివి వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తలంపుకి మాటకి పనికి సంబంధం ఉంది. మనం ఎటువంటి తలంపులు వస్తే అటువంటి పనులు చేస్తాం, మళ్ళీ ఆ ఎటువంటి పనులు చేస్తే దానికి సంబంధించిన తలంపులు మళ్ళీ వస్తామంట. అంటే నువ్వు ఏ అలవాటులోంచి విడుదల పొందుదాం అనుకుంటున్నావు, ఏ తలంపులోంచి విడుదల పొందుదాం అనుకుంటున్నావు, రిపీటెడ్గా అలవాట్లో ఉన్నాం, రిపీటెడ్గా తిరిగి తిరిగి ఆ పని చేస్తున్నాం, తిరిగి తిరిగి ఆ తలంపు వస్తాంటే తిరిగి తిరిగి నువ్వు అలవాట్లో ఉంటే కర్మచక్రంలోంచి కర్మ బంధంలోంచి నువ్వు విడుదల కాలేదు అని శాస్త్రం చెప్తాను. ఏదో చెడు తలంపు వస్తుంది అనుకోండి మనం, ఆ చెడు తలంపు నేను పనిలో నాటేశాను అనుకోండి, ఆ పని చేస్తే మళ్ళీ చెడు తలంపు తిరుగుతుంది కాబట్టి ఇలా చెడు తలంపు అక్కడే ఆపేస్తామంటే పని చేయకుండా నిన్న బలహీనం కూడా తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో భాగమే. నేనే పొద్దున 10 నిమిషాలు పూజ చేశాను, 5 నిమిషాలు ధ్యానం చేశాను, అదే కాదు సాధన. ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో మనం బాగు చేసుకోవడానికి చూడాలి, కానీ ఇతరులు ఎవరిని విమర్శిస్తూ కూర్చుంటే వాడు పాడవరు మనం పాడైపోతాం. ఈ దాని జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. కొన్ని అవి కొన్ని కొన్ని విషయాలు యథానికి పనికిరావు, పరానికి పనికిరావు. నన్ను కొంతమంది అడుగుతా ఉంటారు ఉంచండి, మన జ్ఞాపకం శక్తి తక్కువగా ఉంటుంది. మామూలుగా మన భక్తులు అడుగుతా ఉంటారు, కాలేజీలు చదువుకున్న పిల్లలు కూడా అడుగుతా ఉంటారు ఏంటంటే మన జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నది. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఉపాయం ఏంటంటే మనకి పనికిరా అనే విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అవి ఉండి మర్చిపోవాలి. అసలు మన కుటుంబానికి పనికిరావు, మనకి పనికిరావు, భౌతికంగా పనికిరావు, అది జ్ఞాపకం వస్తుంది మనకి. ఇంకా మనం అవన్నీ జ్ఞాపకం వచ్చాను కానీ మనం పాడము. ఎవరు వచ్చి మనం పాడవాడు మనమే పాడైపోతాం. ఎవరైనా పాడైపోతే అది కారణమే, ఇది కారణమే అనుకుంటే అది కానీ మనమే పాడైపోతాం. అంటే మనం మర్చిపోయిన విషయాలు ముట్టుకుంటాడు. మర్చిపోతే ఏ విషయంతో మనకి జ్ఞాపకం ఉండాలనుకుంటున్నాము, ఏ విషయాలతో ముఖ్యమైన అనుకుంటున్నాము, అది మరుగు కాదు, నిరంతరంగా జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపక శక్తికి ముఖ్యమైన మార్గం అది. మర్చిపోయి పూర్తిగా మర్చిపోవాలి. ఇప్పుడు ఈ గోడ అవసరం మనుషులు ఎలా కనబడతారు, గోడ కట్టు చూసినట్టున్నారు. మర్చిపోయి కంప్లీట్గా మర్చిపోవాలి. మనకు అవసరం లేదు, మనకు ఉపయోగపడదు మాట. ఈ తరంపు ఎక్కువ వస్తుంది, ఇది మనకు ఉపయోగపడదు అన్నప్పుడు మనం వదిలేదు కంప్లీట్. ఎలా వదిలేదంటే మీ రోడ్డు మీరు ఉమ్మేస్తే ఆ ఉమ్ము గురించి మళ్ళీ మీరు తలం పెరగరాదో, ఆ తలం పెరగదు. మర్చిపోయే విషయాలు కంప్లీట్గా మర్చిపోతే మనకు ఏ విషయాలైతే జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం ఉంటాయి, అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అది మెదడులో ఉన్నటువంటి అది ఒక రకమైన మిస్టరీ. అది మెదడులో ఉన్న ఒక మహిమ. మీరు ఇంటికే పరిశ్రమ తీసుకోండి, మీరు పనికైన ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అవి మర్చిపోండి, మీరు పనికొచ్చేవి జ్ఞాపకం వస్తుంది. ఒకసారి వేసి చూస్తే అతను భక్తులు ఒక సముద్ర తరణి నడిచి వెళ్తున్నారు. అక్కడ ఎవరో కూర్చుని సముద్ర బీచ్, ఆ బీచ్ దగ్గర కూర్చుని యేసుక్రీస్తుని చదువుతున్నారు. అది యేసుక్రీస్తుని చూసి చదువుతున్నారు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేది వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నాడు. ఎవరు ఆ తిట్టేవాడు, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నాడు. ఎవరి దగ్గర అతని భక్తులు దగ్గర, పరాయి వాళ్ళ దగ్గరికి అతను కూడా అతని భక్తులు ఉన్నారు, అతను అనుచరులు. ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అన్నాడు. ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తెలుస్తున్నారు, మీరు వాళ్ళని మంచి వాళ్ళు అంటున్నారు, మీరు పరస్పర విరుద్ధంగా ఉండదు. వాళ్ళేమో మిమ్మల్ని తెలుస్తున్నారు, మీరేమో వాళ్ళు చాలా బుద్ధిమంతులు మంచి వాళ్ళు అని చెప్తున్నారు. ఈ పరస్పర విరుద్ధంగా ఉండాలంటే ఏ మనిషి అయినా వాడుకున్నది వాడు ఇస్తాడు, కానీ వాడికి ఏమి వాడు ఇవ్వలేదన్నాడు యేసుక్రీస్తు. చిట్లు చేతనైన వాడు చిట్లో పెడతాడు, విమర్శలు చేతనైన వాడు విమర్శలు చేస్తాను అంటాడు. వాడు మన ఇంటికి తిరుగుతున్నారు, వాళ్ళకి అంతకంటే ఏమి చేతకాదు. వాళ్ళకి మంచి మాటలు మాట్లాడటం ఆవిడ చేతకాదు, ఆవిడ మాట్లాడే మాటలు మాట్లాడటం మన చేతకాదు. యేసుక్రీస్తు చెప్తాడు ఏమీ కాదు, ఏ మనిషి అయినా తనకు ఏమి ఇవ్వలేదు, తనకు ఉన్నదే ఇతరులకు ఇవ్వలేదు. రామకృష్ణ గారు అంటే సంథింగ్ ఏదో ఉంది కాబట్టి సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఆయన ఎవరిని నచింగ్ అయితే నచింగ్లో చేయండి, కాదు సంథింగ్ లో చేయగానే వస్తుంది. అసలు జుట్టు లేనప్పుడు గొడవలు చేసుకుంటారు, తలని చూసుకుంటారు. కానీ మన జాగ్రత్తలు మన తలకాలు మన మెదడు అన్ని చేయడంలో అన్ని అవయవాలు కంటే చివరికి ముందు కంటే కూడా మెదడు ముఖ్యం. సహస్రాలను చాలా ముఖ్యం. అంటే మన ఆలోచన కూడా అమ్ముకుంటారు సమానం, వివేకం విడిచిపెట్టకూడదు. ఆ విచక్షణ జ్ఞానం, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు, ఏది నిత్యం ఏది నిత్యం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, దేని గురించి మన జీవితం అంతా వృధా చేసుకుంటున్నాం, దేని అసలు మన గమ్యం ఏంటి, మన దేని ఏంటంటే విచారణ అవసరం. ఇవాళ రాజాని దేవరపాలెం రాజాని తినసురం గారిని అడిగాను, మీరు రామనామం చేసుకుంటున్నారా, కృష్ణనామం చేసుకుంటున్నారా, శివనామం చేసుకుంటారు, ఏ నామం చేసుకుంటారు, ఏమి మీ భగవాన్ విచారణ చేసుకుంటున్నారు. మీ భగవాన్ చెప్పిన మీ భగవాన్ చెప్పిన విచారణ చేసుకుంటున్నాను, రోజుని రోజు చేసుకుంటున్నాను. ఇక భగవాన్ ఇందులో తరపెట్టుకుంటాం రోజు, అది విచారణ చేసుకుంటాం, నామం చేసుకుంటారు కదా అని చెప్తారు, కరెక్ట్గా చెప్తారు. అలాగే పెంచురమ్మ గారు మానేశారు, మన నామం మానకూడదు, ఇదే అవి అది పట్టించింది. అది విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, విచారణ మార్గం, జ్ఞానం మార్గం. భగవంతుడిని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పారో భగవంతుడు, అన్ని మార్గాలు ఉన్నాయి భగవంతుని పొందటం, భగవంతుని పొందటం ఒక మార్గం కాదు. కేవలం భగవాన్ ఏం అక్కర్లేదు, భగవాన్ దేవుడు వాడు ఉన్నాడు, పరమాత్మ అనేది వాడు ఉన్నాడు, పడిపోయిన విశ్వాసం ఉన్నాడు, బాగుపడుతుంది ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు. మనకి విశ్వాసం ఉంది లేదని నేను అంటలేదు, ఉండవలసినంత లేదు. ఎంతోమంది ఈశ్వరుడు ఉన్నాడని విశ్వాసం ఉంది, కానీ ఉండవలసినంత లేదు. బాగా డబ్బున్న వాళ్ళకంటే, బాగా కీర్తున్న వాళ్ళకంటే నా అనుభవం చెప్తున్నాను. అంటే నేను చాలా ప్రాంతాలు కడుతున్నాను, కానీ మనుషులు చూసి ఇస్తుంది పుస్తకాలు చదివి చెప్పడం కాదు, మనుషులే నాకు పుస్తకాలు. ఇదే పుస్తకం ఎవరిలో పెట్టుకుంటాం సపోర్ట్ కోసం, మీరే నాకు పుస్తకాలు, మీరే మన భగవద్గీత ఎవరంటే మీరే. మేము అనేది నేను భగవంతుని చూశాం, బాగా కీర్తున్న వాళ్ళని చూశాం, అధికారంలో ఉన్న వాళ్ళని చూశాం, బాగా డాక్టరేట్లు పుచ్చుకుని పిహెచ్డీలు అవి పుచ్చుకున్న వాళ్ళని చూశాం. కానీ ఆశ్చర్యం నేను చెప్తున్నాను, అందరికంటే ఎవరు శాంతిగా ఉన్నారంటే, ఎవరు సుఖంగా ఉన్నారంటే, ఈ స్ట్రాంగ్ బిలీవర్, ఈ ఫరం దిరివరించే భగవంతుని సంకల్పం ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందో, భగవంతుని ఏది నిర్ణయించాడో ఈ ఉపాధికి అది జరుగుతున్నటువంటి దృఢ సంకల్పం ఎవరికైతుందో, వాళ్ళ జనకాలు చదువు లేకపోయినా ధనం లేకపోయినా శుభ్రంగా పెట్టుబడిలో బతుకుంటారు. అది కాదు బొమ్మరం లేదు, బతికేసి మనకి శుభ్రంగా బతికేస్తున్నారు. ఇది ఏడాది మంది పరిశుద్ధులు చెప్తున్నాను, వాళ్ళకి అది చదువు లేదు, వాళ్ళకి కాలేజీలో చదువుకోలేదు, లేదా భగవద్గీత ఉపనిషత్తులేదు, ఉపన్యాసాలు చెప్పలేదు. దర్ ఫరం యూనివర్స్ ఇన్ సెట్, దర్ స్ట్రాంగ్ యూనివర్స్ ఇన్ సెట్, దర్ డెడికేటెడ్ సోర్స్. భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడు, భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది, భగవంతుడి సంకల్పం ప్రకారం జరుగుతుంది, మన సంకల్పం దండగ. భగవంతుడి సంకల్పానికి మన సంకల్పంతో ఏకీభవించవలసింది. భగవంతుడి ఇష్టమే మన ఇష్టం, భగవంతుడి సంకల్పమే మన సంకల్పం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనకంటే తేలిగ్గా అనిపిస్తున్నారు, ఎలాగంటే ఈ కష్టం భగవంతుడికి తెలియకుండా వచ్చిందే. అయితే ఈ మధ్య నాకు కష్టం వచ్చినామని అడిగాను నేను. ఏమన్నా మీరు ఏం బాధపడలేదు, మామూలు కష్టం రాకముందు ఎలా ఉన్నారో వచ్చిన ఎలాగో ఉన్నారు అంటారు. ఇదే నాకు తెలిసే భగవంతుని తెలియకుండా నాకు ఈ కష్టం వచ్చిందా అన్నారు. అన్నారు నేను తిరిగి అడిగాను. అయితే భగవంతుని తెలియకుండా ఎలా వస్తుంది, భగవంతుని తెలిసి వచ్చిందని. భగవంతుని తెలిసి వచ్చినప్పుడు మీరే మీ ఉపన్యాసాలు చెప్పడం, రచనలు చేయడం, పెద్ద పెద్ద పూజలు చేయడం, పెద్ద పెద్ద పూజలు ఏమి చేయడం, విజ్ఞానం యాగాలు చేయడం, ఏమి చేయాలని భగవంతుని తెలుసు. ఎవరు ఏమి అన్ని చేసిన వాళ్ళు ఎటువంటి స్థితికి వస్తున్నారు ఈ కష్టం ద్వారా భగవంతుని ఆ స్థితి కంటే ఎక్కువ స్థితికి తీసుకెళ్ళడానికి ఈ కష్టం నాకు పంపాడని అనుకుంటున్నాను. ఆడిపోయాడు ఆడిగురు వాడు, ఏడు గురు వాడే గురువు. నాకు అనిపించింది వాడే నా గురువు. ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేవాడు అందరికంటే, పుస్తకాలు రాసేవాళ్ళకంటే, ప్రసంగాలు చేసేవాళ్ళకంటే అంటే మరి నేను పెద్ద పుణ్య కార్యాలు చేయలేను, నాకు అక్షరాలు రావు, పైసలు లేవు. కానీ ఈ భగవంతుని ఏ కష్టాన్ని పంపిన అలాంటి ప్రసాదం అనుకుంటున్నాను. మనం భౌతికంగా సరే సరే, భౌతికంగానే కాదు అది, నేను స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని, ఒక కుదుపు కుదిపి నేను ఒక వ్యక్తిని తీసుకెళ్తాను. దీన్ని భగవంతుని పనిన, భగవంతు ఇచ్చిన దయ అనుకుంటున్నాను, భగవంతుని ఇచ్చిన అనుగ్రహం అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టం కష్టం అనుకోవటం లేదు, భగవంతుని దయ అనుకుంటున్నాను కదా అని చెప్తాడు. అక్కడ అనుకున్నాను నాకెందుకు ఇది మోక్షాన్ని పొందించాను. వాళ్ళకేం చదువులు లేవు, అది ఉన్నది వాళ్ళు నేర్చుకునే రోజు ఈశ్వరుడు ఉన్నాడంటే చదివేనని విశ్వాసం. ఈశ్వరు సంకల్పం లేదు గౌరవం, ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పం మన సంకల్పం. ఆయన ఎలా ఎక్కడ కూర్చోబడితే అక్కడ, ఇంకా వాడికేముంది, వాడికేముంది, అంత శాంతి వాడికి, ఎడ్యుకేషన్ శాంతి, ఎవరైనా మాట్లాడితే శాంతి, మాట్లాడకపోతే శాంతి, ఎవరైనా పలకరిస్తే శాంతి, పలకరించకపోతే శాంతి, అంత ఈశ్వరుని ప్రసాదం. మనం కూడా ఇతరులను విమర్శించుకుని కాదు, మనం మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఇతరులను విమర్శించుకుని పాడైపోతాం, మనల్ని మనం విమర్శించుకుంటే మన వివేకం పెరుగుతుంది, విచారణ పెరుగుతుంది, ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, హృదయ యొక్క లోతులు పెరుగుతాయి. ఉదాహరణకు చూడండి, మనం మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఆయన ఆ పాత్రను ఎమ్మెల్యే గారు సరిగ్గా చేయటం లేదండి, ఆ ఎమ్మెల్యే గారు బాగా చేయటం లేదండి, మీ మంత్రి గారు బాగా చేయటం లేదండి, అందరినీ విమర్శిస్తూ కూర్చుంటాం. మన తప్పు మనకు తెలియదు, వాళ్ళు ఎన్నుకున్నవాడు మనమే కదా. ఆ ఎమ్మెల్యే గారిని ఎవరనుకున్నారు, మనమే అనుకున్నాం. ఈ పార్లమెంట్ మెంబర్ గారిని ఎవరనుకున్నారు, మనమే అనుకున్నాం. ఆ మంత్రి గారిని ఎవరనుకున్నారు, మనమే అనుకున్నాం. మనకి మనమే తీసుకోలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, మనం చెడ్డవాళ్ళు. మనం ఓటు వేసే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి వచ్చిందే, మన ఓటు లేకుండా వచ్చిందే, మనం ఓటు వేసే వాళ్ళకి మంత్రి పదవి వచ్చిందే, మన ఓటు లేకుండా మంత్రి పదవి వచ్చిందే. ఇంగ్లీష్ భాషలో సానికండి, ఈ దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంగ్లీష్ భాషలో సానిక ఏంటంటే, మీ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని ముఖ్యం కాదు, ఆ దేశంలో ఓటు వేసి జనం ఎటువంటి వాళ్ళు, ఆ పరిపాలన చేసేవాళ్ళ రూలర్స్కి ఓటు వేసి జనం ఎటువంటి వాళ్ళు. ఎవరికి వచ్చిన చివరికి మనకు వచ్చింది అంటే మనకు తలకాయ ఏదైనా చెప్పటం అంటే మీకు ఇది ఫోరో పెడుతుంది చెప్తున్నాను. ఆలోచన ఆలోచన పెంచుకోవాలి. ఏదైనా వివేకం జాగ్రత్త ఎవరైనా చెప్తే, ఎవరైనా ఒక మంచి చెప్తే వాళ్ళు అందరూ ఉపయోగపడే మాటలు ఏమన్నా, మనకు ఉపయోగలేని మాటలు ఉన్నాయి, విచారణ చేసుకుని ఉపయోగలేని మాటలు కంప్లీట్గా వాళ్ళని మీరు మర్చిపోవాలి. ఉపయోగమైన మాటలని అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చేస్తారు, ఉపయోగపడే మాటలని ఇప్పుడు వదిలేస్తారు, ఉపయోగలేని మాటలని బొడలు పెట్టుకుంటారు. నాకు జ్ఞాపకం చెప్పలేకపోతే మీకు ఉపయోగపడే మాటలు జ్ఞాపకం పెట్టాను, మీ మెదడు దగ్గర ఖాళీ అయిపోయింది కదా, మీ మెదడనే దగ్గరలో ఖాళీ ఉంటే కూడా ఉపయోగపడే మాటలు ఇక్కడ కూర్చోకండి. మనకి లోపల పిండి అక్కర్లేదు, హృదయంలో యోగంలో మనకు అక్కర్లేదు. మనకు కావాల్సి ఉంటే రంగు కావాలా, పేరు కావాలా, ఆ చక్కని ఏం అక్కర్లేదు. అందుకంటే లోతులోకి వెళ్ళిపోయి వెళ్ళైపోతున్నాం. ఇంకా రంగు బాగుందా లేదా, ఆ పేరు బాగుందా లేదా, నేను ఇంటికి వస్తాననుకోండి, ఒక ప్లేట్లో నాకు పాయసం ఇస్తా, ఒక ప్లేట్లో పెట్టి పాయసం ఇస్తాననుకోండి, ఆ ప్లేట్ ముఖ్యమా లేదా ప్లేట్లో పెట్టిన పాయసం ముఖ్యం? నాకు ప్లేట్ ఇవ్వడం కోసం మీరు ప్లేట్ ఇవ్వలేదు, పాయసం కోసం ప్లేట్లో పెట్టి అక్కడ ఇచ్చారు, ఆ పాయసానికి ఏదో ఆధారం ఉన్నారని. అంటే ప్లేట్ ముఖ్యం కాదు, లోపల ఉన్న పాయసం ముఖ్యం. అలాగే ఈ రూపం నాకేదో ఒక మనిషి పుట్టాడు, అది పుట్టడం పుట్టడమే ఒక రోగం, పుట్టడం అంటే శరీరం రావడం అదే రోగం. ఇదే చరిత్రంపులు వస్తున్నాయనుకోండి, ఏదో అసూయమో మరొకటి మరి ఇచ్చుకోవాలి, రోజు వస్తున్నాయనుకోండి, కొంతమందికి జరగనాలంటే నెగిటివ్ థింకింగ్ తప్పించి అలా పాజిటివ్ థింకింగ్ ఉండదు. ఆ నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఆ రోజు కాదు ఆజ్ఞమ్మ కాద్యమ్మ పతనం అయిపోతాం. డౌటింగ్ థామస్ అంటాడు బలిబుల్లో కూడా వస్తుంది, ప్రతి దానికి డౌట్, వేలాది చదివి భగవంతుడు ఉన్నాడు లేదా భగవంతుడు ఉన్నాడు లేదా రోజు డౌట్ పడి అసలు చదువులేని వాడు తొందరగా బాగుపడతాడు, అది భగవంతుడి మీద పడిపోతుందని విశ్వాసం ఉంటుంది. ఈ డౌటింగ్ థామస్ ఎవడో బాగుపడి ఏం చేసింది కదా, ఇది చోటి మీరే ఉంటుంది దానిలో నిండుతుంది. అదే భయం నుంచి ఎంతకాలం మాట్లాడుతూ ఉంటుందంటే నాకు చావంటే భయం, మరణ ఆత్మానికి భయం వేస్తుంది. మరణం అంటే ఎవరు చనిపోతారు, దేహం చనిపోతుంది. దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం. ఈ ప్రకృతి ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం వచ్చేసి వాళ్ళు నీ గారు బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఇలా పొట్టటే ముక్కలు తిన్నాం, ఆనవే ముక్కలు తిన్నాం, ఇంక 24 గంటలు దాన్ని తిరిగి తింటూ ఉంటారు. ఇలా మోషన్ బాగానే అయిపోయింది, ఇంక 24 గంటలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే దేహమే, దేహం ఆరోగ్యం ఉండాలంటే అంతేగా అదే గమ్యం కాదు. అలాగే మనస్సు కూడా మానసిక ఆరోగ్యం అవసరమే, కానీ అదే గమ్యం కాదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఉపాయాలి. దేహం కండిషన్ ఉండాలి, మనసు కండిషన్ లో ఉండాలి, ముందుకు కండిషన్ అంటాను కండిషన్. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అవసరం కాబట్టి ఆ లక్ష్యానికి రీచ్ అవడం కోసం ఈ కండిషన్ లో ఉండాలి. ఇది భయం. అలాగే నువ్వు కాణిగాంతో మనస్సు మనకు నీ కాణిగాంతో నీ మనసు కూడా నీ మనసుకు నీ కాని మనస్సుతో కూడా నువ్వు కాదాల్సి ఉంటుంది. గాలి నిద్రలో మనం ఉన్నాం అనుకోండి, గాలి నిద్రలో మన దేహం సమస్య కానీ మనసు సమస్య కానీ మనం నేను నేను అంటుంటాను, ఆ నేను సమస్య కానీ ఆ నేను లోపల ఉందా బయట ఉందా ఎక్కడి నుంచి వస్తాను లేదు, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మూల తలంపు మూల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అదేమి లేదు. జీవభావం లేదు, దైవభావం లేదు, ప్రకృతి భావం లేదు, గాఢ నిద్రలో ఏది లేదు. ఒక కుల సమస్య కానీ, ఒక మత సమస్య కానీ, ఒక దేశభక్తి కానీ, గాఢ నిద్రలో ఏది లేదు. ఈ దేహము నేనని దేహం చెబుతాం లేదు, లోపల ఒక తలంపు చెబుతాం నీ దేహం నేను. ఆ తలంపు లోపల ఉందా బయట ఉందా, నేనే చెప్పింది లోపల ఉందా బయట, ఇప్పుడు విచారణ చేస్తున్నాను కానీ గాఢ నిద్రలో ఈ విచారణ కూడా లేదు. కానీ గాఢ నిద్రలో మనం ఉన్నాం లేదా, అక్కడ మనకు ఆత్మస్ఫురణం ఉందా లేదా, చైతన్య స్ఫురణం ఉందా లేదా, అది ఇప్పుడు కూడా ఉంది. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు కూడా ఉంది. ఆ స్థితిని తెచ్చుకోవటమే అదే ఆత్మజ్ఞానం. కాశీలో శాంతి ఉంది, అరుణాచలంలో శాంతి ఉంది, ఇంకెక్కడో శాంతి ఉంది, ఇంకెక్కడో శాంతి ఉంది అని ఎలా తిరుగుతూ ఉంటాం. వేలాది జన్మలు, లక్షలాది జన్మలు ఆత్మజ్ఞానంలోనే శాంతి ఉంది, సత్యజ్ఞానంలోనే శాంతి ఉంది, హృదయంలోనే శాంతి ఉందని అది మరిచిపోయాం. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటాం. శాంతి మన హృదయంలో ఉంది, మనం పొందవలసింది కూడా మన హృదయంలో ఉంది, మనం ఉపాసన చేయవలసింది కూడా మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్న బంగారాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద తీసుకు ముక్కలు తీసుకుంటున్నాం మనం, ఉన్నదంతా మన హృదయంలో ఉందనే విషయం అసలు గమ్యమే. అది ఎక్కడ రీచ్ అవ్వాలన్న విషయం మర్చిపోయి, డెస్టినేషన్ మర్చిపోయి, గోల్ మర్చిపోయాం. ఇది భగవాన్ ఏమంటున్నారంటే మమ్మల్ని ఈ మార్గంలో ప్రయాణం చేయమంటారు. భగవాన్కి మనస్తత్వం జనాలు పూజ చేసుకునే అలవాటు లేదని, అంటే మీకు ఏ మార్గం అయితే తేలికగా ఉందో, సులభంగా ఉందో, ఈజీగా ఉందో, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసి భగవంతుని పొందండి. అనుకరణ వద్దు, అది అనుకరణ పిరికివాడి లక్షణం. ఎవరెవరు చేస్తున్నారు మీరు చేయకండి, మీ అంతస్తుంది మీరు చూసుకోండి. అది మీకు ఏ మార్గం బహు సులభంగా ఉందో, బహు తేలికగా ఉందో, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసి భగవద్ అనుభవం పొందవచ్చు. ఎందుకంటే శరణాగతి అంటే భక్తుడు శరణాగతిని దేన్ని అంటాడో దాన్ని జ్ఞానం జ్ఞానం అంటున్నారు. అంటే శరణాగతి జ్ఞానంతో సమానం. అంటే పరిపూర్ణ శరణాగతి వల్ల కూడా దేహము నేను అనే తలంపు నశిస్తుంది. పరిపూర్ణ శరణాగతి వల్ల శవబుద్ధి నశిస్తుంది, దేహబుద్ధి నశిస్తుంది. పరిపూర్ణ శరణాగతి వల్ల శవబుద్ధి నశిస్తుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, దైవబుద్ధి కలుగుతుంది. అదే ఒక పద్ధతి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మనం ఆ మూల తలంపు మూలాన్ని దర్శించినా భగవద్ అనుభవం కలుగుతుంది. ఏం చేయాలి? మూల తలంపు మూలంలో ఉన్నాడు కాబట్టి. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. కైలాసం, నారాయణ లోకం, వైకుంఠం, విష్ణు లోకం, ఇలాగే పోతే శివుడు లోకం, కైలాసం, బ్రహ్మదేవుడి లోకం, సత్యలోకం, అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని ఏమీ చెప్పలేదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. ఒకవేళ వైకుంఠం ఇప్పుడు మనం ఎన్ని మళ్ళీ వెనక్కి మన జోడపాలను పంపేస్తారు. ఇంకేట అది వ్యవహారం సత్యం కానీ పారమార్థిక సత్యం. కైలాసానికి వెళ్ళి వెనక్కి పంపేస్తాడు, మరి నష్టాలు ఎందుకు అమ్ముంటారు. ఇంకేంటి, ఆ కైలాసం కూడా వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ రూపం కూడా వ్యవహారిక సత్యమే, ఈ నామం కూడా వ్యవహారిక సత్యమే. ఒక్క చైతన్యం తప్పించు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. నీ హృదయంలో ఉన్న సత్యం తప్పించి, బ్రహ్మము తప్పించి అని మనుషులు కల్పించి, మతాల మనుషులు కల్పించి, కులాల మనుషులు కల్పించి. భగవంతుడు ఉన్నవాడు ఒకడే. అంతేకాదు ముస్లింలకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, ఇంకో మతానికి ఇంకో దేవుడు, బౌద్ధులకు ఒక దేవుడు, ఏమీ మనకి ఉన్న దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుడు లేరు, ఏమీ మతాలు కల్పించిన దేవుడు. 10 మంది దేవుడి కంటే ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పొచ్చు. ఉన్నవాడు ఒక్కడైతే గొప్పవాడే అని చెబుతాం. ఈ మతాలని, ఈ కులాలని రాజకీయ నాయకులు శుభ్రంగా వాళ్ళ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ మతం మనం బాగుపడటానికి లేదు, రాజకీయాలు ఉండవు. ఈ కులాలు కూడా ఎలక్షన్ లో ఈ కులాన్ని ప్రేరేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఉద్రేకపరుస్తారు మనం. మనం ఉద్రేకంలో ఎమోషన్ ఎక్కువ, మనకు ఆలోచన తక్కువ, ఉద్రేకం ఎక్కువ. ప్రతి మనిషికి కూడా ఆలోచన తక్కువ ఉంటుంది, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. భాగవతంలో మాట ఈ హృదయంలో అంటే సాగులేని సత్పదార్థాన్ని ఎవరికి ప్రేమ లేదు. ఇంకే శరణం లేదు అసలు ఆ బ్రాకప్ పట్టి ఉండదు. ప్రతివాడు దేహమే నేను, నేనే దేహం, దేహమే నేను. ఆ దేహం చుట్టూ తిరుగుతాడు, లోకం చుట్టూ తిరుగుతాడు, ఉలకట్లకు వెళ్ళే వరకు ఆ రెండు వాడు కాదు. మనసు ఎక్కడుందంటే దేహం దగ్గర ఉండు, మనసు ఎక్కడుందంటే లోకం, లోకం దగ్గర తిరుగుతాడు. ఎవరికి దేహం అయితే వాడి మనస్సు ఉంటుంది, లోకం అయితే వాడి మనస్సు ఉంటుంది, ఏదో గొప్ప అయితే వాడి మనస్సు ఉంటుంది. ఎక్కడ ఏదైతే ఈ హృదయంలో ఏ విధం అయితే ఉండవు, ఏ బంధం అయితే ఉండవు, ఏ వాసుదేవుడు వాడు అంతర్యాముగా ఉన్నాడు, వాడు ఏదైతే అసలు మీ మనస్సు అయితే అసలు మీ మనస్సే జరగట్లేదు. ఏంటి సాధించు కాని కానీ అవుతుంది, కాని కానీ అయితే మీ మనసు వాడుకోండి. కానీ ఏదైతే ఎవరో దాని వైపు అసలు మనస్సు జరగటం లేదు అని చుట్టూ భాగవతంలో మాట చెప్తాడు. దేహము నేనే అనదు, ఈ దేహము నేనని మనస్సు అంటాడు, దేహము నేనని దేహం అంటాం లేదు. ఈ దేహము నేనని ఎవరు చెప్తున్నారో వాడి మూలంగానే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ దేహము నేననే తలంపు వస్తాడు, అదే ప్రథమ తలంపు, అదే ప్రధాన తలంపు, అదే మొదటి తలంపు, అదే సరితాను. దేహము నేననే తలంపు వచ్చాక మీకు ఇతర తలంపులు వస్తున్నాయి. అన్ని తలంపులే జీవితం, అన్ని తలంపులే చావు తలంపు, పుట్టిన తలంపు, రోగం తలంపు, గౌరవం తలంపు, అనవరం తలంపు. కొన్ని కొన్ని రంగస్వామి చెట్టు మాటలో మతాలు కూడా వదిలండి, లోకం కూడా వదిలండి, నామం కూడా వదిలండి అనే సందర్భంలో మాట అన్నారు. వాళ్ళ శరీరం పొందా లేదని ముఖ్యం కాదు, ఆ మాట మనం రక్షిస్తుంది. మన శరీరం ఎలాగైందో కృష్ణ శరీరం అలాగే అయితే దేవుడు దేవుడు అనుకుంటున్నాం కృష్ణుడు, కృష్ణుడు శరీరం పొందా అది కాదు ముఖ్యం. వాళ్ళు చెప్పిన మాట రమేష్ గారు ఒక మాట అన్నాడు, దారిద్ర్యాన్ని భరించడం కంటే అజ్ఞానాన్ని భరించడం కష్టం. మనం సరిగ్గా తింటాము తిండి లేదనుకోండి కాబట్టి దారిద్ర్యాన్ని ఒక మనిషి దారిద్ర్యాన్ని దారిద్ర్యం భరించడం కష్టమే. కానీ దారిద్ర్యాన్ని భరించడం కంటే మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, తనలోని అవిద్యని, తనలోని అజ్ఞానాన్ని భరించడం కష్టం. అంటే మానవుడు దారిద్ర్యాలు వచ్చే బాధ కంటే వాడు అజ్ఞానం వాడిని ఎక్కువ బాధపడతా ఉంటాడు. ఆయన చెప్పారు మనం నమ్మక్కర్లేదు, మనం అది ఆలోచించుకుంటే పరిశీలన చేసుకుంటే మనకు ఎప్పుడైనా సఫరింగ్ వస్తే, సారో వస్తే ఇంటికి వస్తుంది. దేనివల్ల విషయం గురించి మనం బాధపడతాం, విచారణ చేసుకుంటే, ఎనాలిసిస్ చేసుకుంటే, ఒకసారి మన మనసు లోపల తిప్పుకుని మనం ఒకసారి విచారణ చేస్తే మనకే తెలుస్తుంది. అది మాట కందకపోయినా, లోపల సద్వస్తు మాట కందకపోయినా, మనసు కందకపోయినా, నీ సంకల్పానికి అందకపోయినా, నీ బుద్ధికి అందకపోయినా, అనుభవానికి అందుకుంటుంది. స్పిరిచువల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ దేహానికి సంబంధించిన ఆసనాలు వేస్తే దేహానికి సంబంధించిన ఆరోగ్యం ఎలా వస్తుందో అలాగే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వల్ల స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మాట నా ముందుకు తాకింది, రామబాణంలో పిచ్చుకుంది నాకు. ఏంటి ఒక మనిషి దారిద్ర్యాన్ని భరించడం కంటే వాటి మీద అజ్ఞానాన్ని భరించడం అంటే కష్టం. అంటే నేను విచారణ చేసిన, ధ్యానం చేసిన, ధ్యానం వల్ల కూడా జ్ఞాపశక్తి పెరుగుతుంది. సిద్ధాంతం ఏంటంటే ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. కొంతమంది ధ్యానం చేరి, విచారణ చేరు, జపం చేరు, ఈ జరిపే సంఘటనని జ్ఞాపకం పెట్టుకోవడం కూర్చుంటారు. దీనివల్ల వర్తమాన కాలం చెడిపోతుంది, భవిష్యత్తు కాలం కూడా చెడిపోతుంది. ఇది వేస్ట్, అది వేస్ట్. ఆ ప్యాస్ట్ మనకి తిరిగి వస్తుంటే ప్యాస్ట్ తిరిగి రాదు. ఆంధ్రలో ఒక సాంతం ప్యాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది హిస్టరీ అని. ప్యాస్ట్ కూడా భవిష్యత్తులో ఎంతటి వాడు అవుతావో, ప్యాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది మిస్టరీ. నువ్వు సాధన చేసి విడిచిపెట్టేసి దయచేసిన సంఘటన అస్తమాని ఈ జ్ఞాపకం పెట్టుకొచ్చిందంటే వర్తమాన కాలం చేతిలో ఉన్నది జారిపోతుంది, చేతిలోని వర్తమాన కాలం జారిపోతుంది. భవిష్యత్తు నీకు ఉపయోగం కదా, ఉన్నది కాలం అవితే, వర్తమాన కాలం అవితే. ఆ కాలాన్ని మనం ఇప్పటికప్పుడు భూతకాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలమే, భవిష్యత్తు కాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలం అవుతుంది అది కూడా. అంటే ఆల్రెడీ దిగులు ఇస్తుంది, వర్తమాన కాలం నిలిచిపెట్టదు. నువ్వు జరిగిన సంఘటన జరిగిపోయిన జీవించి రోజు నువ్వు తలపెట్టి కూర్చుంటే ఈ కాలం జరిగిపోతుంది, ఫ్యూచర్ టెన్స్ జరిగిపోతుంది, ఎలెన్ టెన్స్ జరిగిపోతుంది. ఒక ఫ్యూచర్ నువ్వు ఫ్యూచర్ నీ చాలా మహాత్ముడు అవ్వబోతున్నావు అనుకో, ఒక మహా యోగి అవ్వబోతున్నావు అనుకో, లేకపోతే ఒక అమరావాణి లింకన్ లాగా అవ్వబోతున్నావు అనుకో, జరిగిపోయిన సంఘటన జ్ఞాపకం చూసి నువ్వు లింకన్ అవ్వలేదు, గాంధీ అవ్వలేదు, మనిషి అవ్వలేదు, యోగి అవ్వలేదు. బెస్ట్ ఈజ్ హిస్టరీ, ఎదురు బెస్ట్ ఈజ్ బెస్ట్ ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ. ఏం గొప్పవాడు అవ్వాలి అవుతావు, నువ్వు అది ఎదురు వేసుకోకూడదు. నిజమే వ్యాపారం చేసినప్పుడు నీకు 10 రూపాయలు నష్టం రావచ్చు, ఆ 10 రూపాయలు నష్టం వచ్చింది అదే తల పెట్టుకుంటే భవిష్యత్తులో నువ్వు కోట్లు సంపాదించుకోవచ్చు. అది కృష్ణుడు గీతలు చెప్పి ఏంటంటే నువ్వు సత్కర్మ విడిచిపెట్టావు. తర్వాత చేసే సత్కర్మ ఆసక్తి రహితంగా సత్కర్మ విడిచిపెట్టావు, తర్వాత చేసే సత్కర్మ ఆసక్తి రహితంగా చెయ్యి, తర్వాత నేను గ్లోరిఫై చేసుకోకు. కొంతమంది రెండో పనులు, నీ చచ్చిపోయే వరకు రెండో పనులు, ఎవరైనా పొగుడుకోవడం, ఇతరులను తెచ్చటం, అది ఎందుకు మంది వారి వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, వాళ్ళని వేరు అంటే వాళ్ళు అహంకారాన్ని వేరు ఏదైతే పోగొట్టుకోవాలో దాన్ని అలా వేరిఫై చేసుకుంటూ ఉంటారు. అంటే పెళ్లి కొడుకు ముస్టాప్ చేసినప్పుడు దాన్ని ముస్టాప్ చేసుకుంటారు, ఏదైతే పోగొట్టుకోవాలో దాన్ని పొగుడుకోవటం, ఏదైతే పొందాలో దాన్ని పూర్తిగా విడిచిపెట్టేయటం. భాగవతంలో చెప్తాడు ఈ మాట జ్ఞాపకం వస్తాను నాకు, దేహమే నేను, దేహము నేనని దేహం చదువుతున్నది లోపల ఏదో చెప్తాను నీకు మూలకరంకు, దేహము నేనని. ఈ దేహాన్ని వలకట్లో తీసుకెళ్తారు, దేహాన్ని నేను, దేహానికి నేననే చెప్పి శక్తి లేదు, నేననే చెప్పి శక్తి దేహానికి ఉంటే శ్మశానంలోకి ఎవరు వెళ్ళడం అందరూ వెళ్ళకొచ్చేస్తారు. అదే నన్ను ఎందుకు తగ్గబెడుతున్నాను అడుగుతుంది దేహం. దేహానికి కనుక నేననే తలనుకుంటే ఎవరు శ్మశానానికి వెళ్ళి వెళ్ళకొచ్చేస్తారు అందరూ. సరే దీన్ని శ్మశానానికి తీసుకెళ్తారు, కొన్ని కాల్ చేస్తారు శవాన్ని, కాల్స్తే మూడు కలుగుతాయి, కొన్ని కట్టెడతారు, అవి కట్టెడితే ఏమవుతాయి, మట్టి అవుతాయి. భాగవతంలో చెప్పాడు అవి కట్టెట్టకుండా కాల్చకుండా రోడ్డు పక్కన పడేస్తారని కూడా దానికి ఏం పడలేదు, దెబ్బలు తినేస్తారని, అక్కలు తినేస్తారు, కుక్కలు తినేస్తారని చెప్పాడు భాగవతం. నదిలో పడేస్తే చేపలు తినేస్తాయి, రోడ్డు పక్కన పడేస్తారని కొన్ని గద్దలు చూసి వెళ్తే శుభ్రంగా తినేస్తాయి, కుక్కలు తినేస్తాయి, నక్కలు తినేస్తాయి. ఏ దేహం అయితే మెక్కలు తింటున్నాయో, ఏ దేహం అయితే కుక్కలు తింటున్నాయో, ఏ దేహం అయితే గిద్దలు తింటున్నాయో, ఆ దేహాన్ని నేనే నేర్చుకుని తిరుగుతున్నావు నువ్వు, ఇంకా నీతి జ్ఞానం ఏంటన్నాడు భాగవతుడు. ఒక మొసలి నంది ఒక నదిని దాటేవాడు ఎంత వెళ్ళేవాడు, దేహమే ఆత్మ, దేహమే నేను అని బుద్ధిని పోగొట్టుకోకుండా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు కూడా అంతే వెళ్ళేవాడు. ఆ దేహానికి నేనే, దేహం లోపల ఏదో ఉందో దేహం నేను, దేహం నేను, దేహం నేను అని అంటాడు. నువ్వు చేసే పని ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి, ఇచ్చే తలంపు ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి, సీక్రెట్ అంతా ఇక్కడ ఉంది, నువ్వు మాట్లాడే మాట ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి. మీరు ఒకసారి విచారణ చేస్తే మిమ్మల్ని మీరు ఎక్కువ పరిశీలన ఇతరుల కాదు పరిశీలన చూడతాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకు చాలా ఉద్రేకాలు కలుగుతాను. నాకు పెట్టి ఎమోషన్స్ కొంతమంది మాట ఉద్రేకం వస్తుంది, ఎందుకంత ఉద్రేకపడిపోతున్నారు అనమాట, కారణం ఉండదు, రీజన్ ఉండదు, ఆ వచ్చి పోయి పెట్టి పెట్టిగా పెట్టి ఎమోషన్స్ మాట మాటకి ఉద్యోగపడతాం. ఎందుకు ఉద్యోగపడుతుందో అర్థం కాదు, ఎవరైనా అభివృద్ధి కూడా వస్తాం అని చూసి అసూయపడతాం, అందుకు మనకి టైం వేస్ట్, మనం అసూయపడినట్టు మాత్రం కదా అభివృద్ధి ఆగిపోదు, మనం పాడైపోతాం. ఇంకేదంటే వాడి దేవతరాజం ప్రకారం వాడిని ఇస్తాడు, వాడిని నియమిస్తూ ఉంటాడు, నీ అసూయ ఆయన అభివృద్ధి ఎక్కడ చేస్తుంది, బాగా అర్థం చేసుకోండి. వాడు నువ్వు ఎవరిని చూసి అసూయపడతావు, వాడు కూడా ఇస్తాడు ఉన్నాడు, వాడిని కూడా నియమించేవాడు ఉన్నాడు, పైగా నీ హృదయంలో ఉన్నవాడు ఎవరో వాడి హృదయంలో ఉన్నవాడు వాడే, నువ్వు ఆయన చూసి అసూయపడుతున్నావు అంటే ఈశ్వరుని చూసి అసూయపడుతున్నావు. ఇవన్నీ భేద బుద్ధి వల్ల వస్తున్నాయి నీకు, అని ఏ మార్గంలోకి వెళ్ళాలి, మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి, ఎందుకంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నీ నియమించేవాడు అక్కడ ఉన్నాడు, నీ ప్రభు అక్కడ ఉన్నాడు, నీ భర్త అక్కడ ఉన్నాడు, నీ యజమాని అక్కడ ఉన్నాడు, మూల తలంపు మూలంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళటానికే అభ్యాసం లేదండి. ఇంకొకటి చాలా మంది అంటా ఉంటారు, నేను చాలా బాగా చేస్తున్నాను సాధన, గంటల తరబడి ధ్యానం చేస్తున్నామండి అని చెప్తా ఉంటారు. మరి ఇంటి గంటల తరబడి ధ్యానం చేస్తుంటే నువ్వు చేసిన విధమైతే నువ్వు హృదయంలో జంతు కాకపోతే వైరాగ్యం లేకపోవటం. మనం మాట్లాడే మాటలు యాంత్రికం మాటలు, చేసే ధ్యానాలు యాంత్రికం, కొట్టే గంటల యాంత్రికం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం చేతితోటి ఏం చేశాం, మంచి పని చేస్తే మంచిదే, మంచి మాట మాట్లాడితే మంచిదే, ఈ అనుసరికంత గొప్పతనం దేవుని దయ్యం తొందరగా ఎలాగో అత్యంత వేగం ఎప్పుడు వస్తుందంటే మనం హృదయంలో ఎలా జీవిస్తాం, ఈ పని ఎంతకు చేశాం, ఈ మాట ఎందుకు మాట్లాడు, హృదయంలో ఎలా బతుకుతున్నాం, మన హృదయంలో ఎలా బతుకుతున్నాం మనకు తెలియట్లేదా, మన ట్యాక్ట్ ఉపయోగించి సమాజాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయలేదు, ఒక ప్లేడర్ కోర్టును మోసం చేయగలడు కానీ ఈశ్వరుని మోసం చేయలేడు. అయితే నీ మనస్సును మూలంలోకి తీసుకువెళ్ళు, నీ మనస్సుకు మూలం ఎక్కడ ఉంది అక్కడ నీ మనస్సును చెప్పటం లేదు, ఇంకా లోకం వైపు చెప్తున్నావు, దేహం వైపు చెప్తున్నావు, పరికరాలు గొడవల వైపు చెప్తున్నావు, కానీ దాని మూలం ఎక్కడైంది అటు దాని అటువైపు దానికి చెప్పడం లేదు, అటువైపు అసలు అది చూపే లేదు నీకు, అది ఇంకొక లోప లో చూపు చాలా మందికి, అసలు చాలా మందికి ఎన్నట్టు లైఫ్ ఉండదు, జ్ఞానం వదిలేయండి, ఒక మంచి మాటను ఆస్వాదించేవాడు కూడా లేదు, చాలా తక్కువ మంది అన్నారు. జ్ఞానం దాకా వెళ్ళక్కర్లేదు, ఒక బ్యూటిఫుల్ వర్డ్, ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్, దాన్ని ఎంజాయ్ చేసేవాడు కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తే కదా నువ్వు అనుభవంలోకి వచ్చినది. తర్వాత ధ్యానం కూడా యాంత్రికంగా చేస్తారు చాలా మంది, యాంత్రికంగా చేసి నువ్వు యాంత్రికంగా చేస్తున్నావా, లేదా సహజంగా చేస్తున్నావా, ఏ వస్తుందైతే నువ్వు పండుగా అనుకుంటున్నావు, వస్తుంది నువ్వు ఇష్టంగా చేస్తున్నావా, ఇవన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. మనకి మోక్షం ఇచ్చేది సమాజం కాదు, మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణుడు. శంకరాచార్యుల వారి భాషలోకి వెళ్ళారంటే ఇందులోంచి అది రావటం అందులోంచి ఇది రావటం బ్రహ్మములోంచి ప్రపంచం రావటం ఇందులోంచి అది వచ్చింది అందులోంచి ఇది వచ్చింది అది ముందే కదా అన్నాడు ఆచార్యు. శంకరాచార్య గారు మ్యాథమెటికల్ యాక్టర్స్. శంకరాచార్య గారి భక్తులు అద్వైత సిద్ధాంతం పట్ల బాగా నిష్ట ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏదైనా మాట చెప్తాను అనుకోండి, అది మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుస్తే మీకు ఇది ఏం తెలుస్తాను కదా అంటారు. అంటే తలకాయ కనిపిస్తాను, నా తలకాయ లోపల గుంజు లేదని అని అవుతాడు. ఆ రజ్జు సర్ప భ్రాంతి గురించి మాట్లాడుతూ ఆచార్యుల వారు మీకు ఆ మసక చీకటిలో చీకటిగా ఉన్నప్పుడు ఓ తాడును చూస్తాము, ఆ తాడు నీకు ఎలా కనిపిస్తుంది, పావు కింద కనిపిస్తుంది, ఆ తాడు పావు కింద కనిపించినప్పుడు తాడు పావం వల్ల నీకు ఇంకా ఎలా కనిపిస్తాను. ఈ సబ్జెక్ట్ బాగా వినండి, ఇది బాగా నువ్వు పోసాడు ఆచార్యుల వారు అని తీసిస్తారు. నీకు తాడు పావు కింద కనిపిస్తావనుకో మసక చీకట్లో, కనిపించినప్పుడు నీకు అది పావు కింద కనిపిస్తాను కానీ అది పావు అవ్వలేదు. నువ్వు పాము పాము అనుకున్నప్పుడు కూడా దానికి తాడు లక్షణాలు ఉన్నాయి కానీ పాము లక్షణాలు లేవు. కానీ తాడుని ఆ పాము అనుకోవడం నీకు భయమేస్తుంది, మొత్తం కరానికి వచ్చేస్తున్నాయి. అలాగే నువ్వు అవిద్యలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తుంది. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అంటే లోకం లేదంటే లోకం ఉంది కనిపిస్తాను. ఎలాగే తాడు పాము కింద ఎలా కనిపిస్తాడో నీకు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తాను. తాడు ఎన్ని పాముని ఎలా ఆరోపించుకున్నావు, తాడు ఎన్ని పాముని ఎలా బ్రహ్మమైన లోకమును ఆరోపించుకుంటున్నావు. అక్కడ ఎదురుస్తే మనం భయపడిపోయాం, ఇంత చూస్తే చెమట్లు పట్టేసినాయి, కరిగేస్తున్నాం అనుకున్నాం, కంగారు పడిపోయాం. అది ఎదురుస్తే అది ఇది పామే కాదు ఈ తాడు అని నీకు ఎలా అర్థమవుతుంది విడిగి వల్ల. అలాగే నీకు జ్ఞానం తగ్గినప్పుడు ఈ బ్రహ్మము నీకు ఎలా కనిపిస్తుంది, లోకం కింద కనిపిస్తుంది. అంటే భయం వస్తుంది, అంటే ద్వేషం వస్తాను, అసూయ వస్తాను, నేను వేరు నేను వేరు అనుకుంటున్నాను. బ్రహ్మమే నీకు ఎలా కనిపిస్తుంది, లోకం కింద కనిపిస్తుంది. అప్పుడు నీకు జ్ఞానం కలిగింది అనుకో బ్రహ్మం బ్రహ్మంగా కనిపిస్తుంది. నీకు వెలుగు వచ్చిన తర్వాత తాడు తాడు ఎలా కనిపిస్తాడో అదే నీకు జ్ఞానం కలిగిన తర్వాత ఎలా కనిపిస్తుంది, బ్రహ్మము బ్రహ్మముగానే కనిపిస్తుంది. మరి లోకం ఏంటి, ఆ పాలు ఎక్కడికి వెళ్ళి లోకం కూడా అక్కడికి వెళ్ళదు. సబ్జెక్ట్ బాగా వినండి, నువ్వు బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఇంతకాలం అప్పుడు ఆ పాము ఎక్కడికి వెళ్ళింది, మీరు పాము చూశారు కదా, చాలా సేపు పాము చూశారు, విలువ వచ్చిన తర్వాత పాము పోయింది, ఎక్కడికి వెళ్ళింది పాము, ఎక్కడికి వెళ్ళి తాడు కలిసిపోయింది. అలాగే మీకు బ్రహ్మానందం కలిగాక బ్రహ్మజ్ఞానం కలిగి లోపల ఎక్కడికి వెళ్ళదు, బ్రహ్మంలో ఐక్యం అయిపోతుంది. అప్పుడు మీరు తాడు ఎలా కనిపిస్తే తాడు ఎందుకు పాము కల్పించబడింది మీకు ఎలా అర్థమవుతుందో, ఎప్పుడు విలువ వచ్చాక అలాగే బ్రహ్మము అలాగే మీకు బ్రహ్మమైంది లోపం కల్పించబడింది అనిపిస్తుంది ఎప్పుడు బ్రహ్మానందం కలిగాక. ఉన్నది ఒకటే అదే నిజమని అంటే ఆచార్య గారు ఏమన్నారంటే నిజమని ఎప్పుడు ఒకటిగా ఉంటుంది కానీ రెండుగానే మూడుగా ఉండదు. అయితే వాడు చెప్పారు మీకు మనస్సు ఉన్నంతకాలం దేవుడు నిజమే, లోకము నిజమే, జీవుడు నిజమే. ఎప్పుడు మనస్సు ఉన్నంతకాలం, మనసు లేకపోతే ఎన్ని బ్రహ్మలన్నీ కల్పించబడ్డాయి, ఏ జీవుడు బ్రహ్మలన్నీ కల్పించబడ్డాడు, ఏ తాడు ఎన్ని పావులు కల్పించబడినట్టు జీవుడు బ్రహ్మమని కలిసి ప్రపంచం బ్రహ్మాన్ని కల్పించబడి దేవుడు కూడా నువ్వు పూజించే దేవుడు కూడా బ్రహ్మాన్ని కల్పించబడ్డాడు. ఈ ప్రాపంచిక దృష్టి ఉన్నది బ్రహ్మమే, కానీ లోకం దృష్టిడు చూసినప్పుడు బ్రహ్మమే నీకు దేవుడి కింద కనిపిస్తున్నాడు. నీకు లోక దృష్టి పోయిందనుకో దేవుడు లేడు, దేవుడు ఎక్కడైపోతాడు, నీ బ్రహ్మమే ఎక్కడైపోతాడు. అక్కడేమో వెలుగు కావాలి, ఆ విషయం అర్థం అంటాను, ఇక్కడ జ్ఞానం కావాలి. ఆ తాడు తన కింద కనిపిస్తాను అనుకో, నేను ధైర్యముగా ఉండవలను, ధైర్యముగా ఉండవాలి అనుకున్నాను లోపల భయమేస్తాను అంటున్నాను. నేను ధైర్యంగా ఉండవాలను, ధైర్యంగా ఉండాలని ఎంచుకోనుకున్నాను లోపల భయమేస్తాను కాబట్టి. అక్కడ నీకు విరుతి స్పష్టంగా వచ్చినప్పుడు పాము లేదు, ఇక్కడ నీకు జ్ఞానం కలిగినప్పుడు లోపం లేదు. ఉన్నదల్లా ఈశ్వరుడు ఒక్కడే, ఉన్నదంటే ఉన్నదే, అది ఒకటే, ఒక్కటంటే ఒక్కటే, ఉన్నదంటే ఒక్కటే. ఆ భావన ఉన్నదల్లా ఈశ్వరుడే, ఎవరైనా స్తోత్రం చేసినా ఈశ్వరుడే, విమర్శించినా ఈశ్వరుడే, నేను ఎవరైనా గౌరవించినా ఈశ్వరుడే, అవరపరిచినా ఈశ్వరుడే. ఏంటి వాడు పట్టించుకోలేదు, వాడు చేతులు మా అందరం బొమ్మలు వేరే పరం బిలీవర్సిన్ కాదు, ఇండెక్స్ని సంతకం చేయడం చేతకాడ వాళ్ళు కూడా స్వప్న రోజు వెళ్ళిపోతారు, ఈశ్వరుడు మీద పడిపోతున్న విశ్వాసం ఉన్నవాళ్ళు స్వప్న రోజు వెళ్ళిపోతున్నాడు. అంటే నువ్వు ఏం చేయాలంటే ఊరికే గంటలు పట్టడం కాదు, గుంజీలు తీయటం కాదు, చెట్లు చుట్టూ తిరగడం కాదు, తిరగండి చెట్లు చుట్టూ తిరగండి. మనిషి భక్తి రాసంగా ఆకలి బాగా వస్తుంది, ఇప్పుడు మన చెట్టు చెప్తే బాగా తిరుగుతాం అనుకున్నాం, దానివల్ల కూడా లాభం ఉంది. తర్వాత మొత్తం వచ్చే రాత్రి ముందు ఆకలి బాగా నాలుగు ముద్దలు ఎక్కువ తినచ్చు, అది ఎక్సర్సైజ్గా కూడా మాకు లాభమే. ఈ గురు చుట్టూ తిరుగుతాం అనుకున్న పరిచయాలు సరే పుణ్యం వస్తే రావచ్చు, ముందు అసలు ఆకలి బాగుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఈ గడ్డలు లేకపోతే కుక్కలు ఉన్న అక్కడ తీసి శరీరం ఉంచిన విషయం కాలిస్తే మూడు చేయి శరీరం కత్తిరించేయండి, అవును మందికి దేహం అంటే ఎంత బాగా ఇష్టం అంటే అది చెప్పేస్తారు దేహం ఆ దేహాన్ని పూజ చేయడం మంచి సచిపోయిన తర్వాత దేహం ఎక్కడెక్కడ కట్టేస్తాడో చూసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు చూసుకుని లోపల వెళ్ళిపోతూ ఉంటారు దేహం వెళ్ళగలిపోతాం అది ఇంట్లో మనం ఎలాగైపోతాం ఆ చచ్చిపోయిన తర్వాత శరీరం ఒక ఉంటుంది కదా అది మచ్చ అవడం సుమారు 2 నెలలు పడుతుంది ఆ ఎక్కడైతే కట్టించాము కొంతమంది జీవులు కట్టించిన చోటు చూసుకుంటూ ఉంటారు పాపం వెళ్ళిపోదాం మళ్ళీ ఆ శరీరానికి కనిపిస్తుంది కానీ వెళ్ళటానికి అవకాశం లేదు ఇది ఆ దేహంతో చేయవలసిన పని పూర్తి అయితే కొంతమంది మొదట తిని 2 ముద్ద తినకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా 2 ముద్ద తింటే వాళ్ళు యోగ్యత లేదు అయిపోయింది వాడు తినే అన్నం పూర్తి అయిపోయింది ఈ చచ్చిపోయిన వాళ్ళు కొంతమందికి ఆ దేహం కొంతమంది చెప్తే ఆ దేహాన్ని కాల్చుకున్నాను ఆ దేహం చెప్తే లోపల శరీరం ఉంటుంది కదా ఆయన శరీరం కట్టించినట్టు చూసుకుంటారు పాపం ఆ దేహం మీద నమ్మకారం పొంది అలా తిరుగుతారు కొత్త దేహం వచ్చే వరకు ఆ దేహాన్ని స్మరించుకుంటూ ఉంటారు పాత దేహాన్ని కొత్త దేహం వచ్చాక ఇది మర్చిపోతారు ఈ బద్ధజీవుడికి శరీరం కావాలంటే అది తప్పించిన పర్వాలి ఏం చేసిన పర్వాలి కాల్చేస్తే కనపడాలని తప్పెడితే కొంచెం ఆ శరీరం ఆకారం కనిపిస్తాం మీకు దేహాభిమానాన్ని పెంచే తలంపులు దేహాభిమానాన్ని శవబుద్ధిని దేహబుద్ధిని దేహాభిమానాన్ని పెంచే తలంపుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయి అదే సాధన మీ దేహాభిమానాన్ని పెంచే తలంపులు దేహము నేను అనే బుద్ధిని పెంచే తలంపులు ఏమన్నా అది తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి అది సాధన అంటే అదే సాధన అంటే ఏదో అనుకుంటున్నాము అదే సాధనం అంటే మీ మాట మీకు దేహబుద్ధిని పెంచకూడదు మీ చేత మీ దేహబుద్ధిని పెంచకూడదు మనం ఏదైనా మంచి పని చేసేవాళ్ళు పక్క వారికి తెలియాలని అనుకోకూడదు పక్కవారు నీకు మోక్షాన్ని ఎవరు నువ్వు హృదయంలో ఇస్తూ నీకు మోక్షాన్ని ఇచ్చి కారణం చేయి ఆయన దగ్గర ఉంది పక్కవారి దగ్గర తాళం చేయలేదు మోక్షం తాళం చేయి బాబు ఈశ్వరు దగ్గర ఉండు ప్రతి నీ దగ్గర ఉన్నా తాళం చేయి తీసుకోవడానికి ఈశ్వరుడు ఇవ్వాల్సిందే నీకు నీ హృదయంలో మోక్షం ఉన్నా దాన్ని భోజనం చేసుకోవడానికి భగవంతుడు నీకు తాళం చేయి మొక్కలు పడేయాలి నీ పక్కవాడి కూడా తాళం చేయి భగవంతుడు ఇవ్వాలని అంటే నీకు మనసుకి అనతో కావాలి ఒకటి వినయం ఆచార్య వారు అంటారు ఒకవేళ దేహ ప్రవర్తన బట్టి అన్ని నీకు కలిసి వస్తున్నాయి కొంతమంది ఏ పని నిలబెడితే ఆ పనులు సక్సెస్ అయిపోతా ఉంటారు కొంతమందికి ఆ దేహ ప్రవర్తన బట్టి ఏ పని మొదలు పెట్టినా బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే నువ్వు వినయాన్ని పోగొట్టుకోవద్దు జీవితం పొడిగిన ఆచార్య రెండు కాపాడుకు నీ కుడికన్న ముఖ్యమా ఎడంకన్న ముఖ్యమా అంటే ఏమంటారు రెండు ముఖ్యమే కదా ఎడంకన్న పోయిన పర్వాలేదని ఎవరు అంటారు కన్నులు ఉన్నాయి మాకు ఏదో కంటిన్యూస్ అయిపోయింది ఇంకో రెండు కానీ పోయినా పర్వాలేదని ఎవరు అంటారు రెండు ముఖ్యమంటారు ఏదో కుడికన్న ఉంటే సరిపోతుందంటే ఎడంకన్న పోయినా పర్వాలేదని ఎవరు అనుకుంటారు అలాగే రెండు ముఖ్యమన్నారు ఆచార్యారు ఒకటి వినయం రెండు వివేకం ఒకటి వినయం రెండు వివేకం నీకు నేత్రాలు ఎంత ముఖ్యమో నీ జీవితాన్ని గైడ్ చేయడానికి రెండు అంత ముఖ్యమో ఒకటి వినయం రెండు వివేకం నువ్వు భౌతిక జ్ఞానం నడవడానికి నువ్వు పనులు చేసుకోవడానికి నేత్రాలు ఎలా ఉపయోగపడతాయో నీకు ఆధ్యాత్మిక అంతస్తు ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు రావడానికి నీ రెండు అవసరమే ఒకటి వినయం రెండు వివేకం ఒకటి హ్యూమిలిటీ రెండు వేగం అక్కడ వివేకం అంటే కేవలం తెలియచేటువంటి పేరలకుంటే తెలియచేట అవి కాదు ఆ వివేకం విజయం ఆ జ్ఞాన సంపద వైభవం జ్ఞానం యొక్క వైభవం జ్ఞానానికి మించిన లక్ష్మి లేదు జ్ఞానానికి మించిన విద్య లేదు భగవంతుడు అంటాడు ఆత్మ విద్య తప్పించి సత్య విద్య తప్పించి ధన విద్య తప్పించి లోక విద్య అనే బోధక విద్యలు లోకాంత నిజమని పుట్టంత నిజమని మిగతా విద్యలన్నీ కూడా మంచి నీ పుట్టలు దానికి పనికి వస్తాయి మిగతా విద్యలన్నీ ఒక సత్య విద్య బ్రహ్మ విద్య ఆత్మ విద్య అది నేనై ఉన్నాను ఆ విద్యను సంపాదిస్తే నీకు మోక్షం కలుగుతుంది మిగతా విద్యలని బోటక విద్యను కనికట్టి విద్యలు కానీ ఎలా కలిగారని చెప్పించా ఉంటారు ఏ మరి మాయం అయిపోతాను మాయం చేస్తుంటారు అని బోటకు ఆ బోటక విద్యలు ఎటువంటివి ఈ కలికట్టి విద్యలు ఎటువంటివి ఒక ఆత్మ విద్య కట్టించి మిగతా విద్యలో ఎటువంటివి ఆ విద్యని దేహం ఎంత నిజమో నీ పొట్ట ఎంత నిజమో నీ లోకం ఎంత నిజమో అంతే నిజం కానీ అది వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు అది నువ్వు చేయవద్దు నువ్వు నిరుత్సాహపడదు సాధన చెయ్యి ఈ జనాలు ఎంత చేయగలిగింది అంత చెయ్యి ఈ బల్బు కనిపించి ఎలక్ట్రికల్ బల్బు కనిపించేటప్పుడు 19 సార్లు ఫెయిల్ అయ్యాడు అతని భార్య ఏమంటుందంటే నువ్వు అవసరం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఆరోగ్యం పాడు చేసుకున్న పర్లేదు డబ్బు కూడా పెట్టినావు నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు 15 సార్లు ఫెయిల్ అయ్యావు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఇంట్లో డబ్బు ఇంకా ఎంతకాలం కట్టి నీ సంపాదనలో 50% నీ బల్బు ఖర్చు పెట్టడానికి అయిపోతుంది అన్నాడు 19 సార్లు ఫెయిల్ అవ్వలేదు నేను అనుకున్నా 19 సార్లు నేను ఫెయిల్ అయ్యాననే 19 సార్లు ఫెయిల్ అవ్వలేదు 19 సార్లు ప్రయత్నం చేశాను అన్నాడు ఇప్పుడు కొబ్బరికాయ మనం ఎలా కొడతాం కొట్టినప్పుడు మొదటి దెబ్బ కొడపాలి పడదు రెండో దెబ్బ కొడతాం పడదు మూడో దెబ్బ కొడతాం నాలుగో దెబ్బకి పౌరుడు మనం ఏమనుకుంటాం నాలుగో దెబ్బకి పగిలిందంటే పొరపడుతున్నాడు ఆ బల్బు కనిపెట్టినాడు మొదట మూడు దెబ్బలు పడాలి కొబ్బరికాయలు ఉందని మర్చిపోకు అదే 20 సార్లు 20 ప్రయత్నంలో కనిపెట్టాడు ఏం నేను చచ్చిపోయిన తర్వాత నా వెనకాలొచ్చి తరాలకి 11 సార్లు ఎలా ప్రయత్నం చేశాను ఫెయిల్ అయ్యాను నేను పుస్తకంలో రాసుకుంటున్నాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఏ మార్గంలో ప్రయత్నం చేశాను కనిపెట్టలేకపోయాను, నాకు ఉపయోగపడి నా వెనకాల వాళ్ళు విద్యావంతులు అవడానికి పనికి వస్తారు. ఇంత కష్టపడాడు బలి బలి పెడితే ఎండవల్లో రాజు ఏమన్నాడంటే ఇంకే ఏం చేసుకుంటామని బలి పడ్డాడు. ఏం చేసుకుంటామని బలిపు కాదు, దీని మీద గవర్నమెంట్ మూలం ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కి మూలం ఆదాయం వస్తుంది, లోకానికి ఎరుగు, వాళ్ళ ఎరుకు కోసం రోజు ఏమిస్తున్నాం మనం. ఒక గంట కరెంట్ ఆగిపోతే ఇంట్లో ఉండలేకపోతున్నాం, అది చెప్పాడతాం. ఏంటి కనిపెట్టే ఇందులో పెద్ద ఉపయోగం కాదు, దీనివల్ల నీకు 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ఆదాయం వస్తుందని చెప్పాడు కింద తోటి. అంటే నీకు లోపల ఇప్పుడు దేహభావన ఎలా ఉందో నీకు ఆత్మభావన వస్తామనుకో, దేహము నేను దేహము నేను ఎలా అనుకుంటున్నావు, ఆత్మ నేను ఆ చైతన్యము నేనే, లోపల శాంతి నేను, లోపల బ్రహ్మమని రాదు, లోపల నీకు బ్రహ్మభావన దేహభావన ఎలా ఉందో బ్రహ్మభావన నీకు పెరుగుతాను అనుకో, ఆ రోజుకు ఆ రోజు సత్సంగం వల్ల సత్పురుషుడు సహవాసం వల్ల మానసిక అనుబంధం వల్ల భగవంతుడితో మానసిక అనుబంధం వల్ల మెంటల్ కాంటాక్ట్ వల్ల ఇప్పుడు ఈ భక్తుల దగ్గర నేను కూర్చున్నాను, సోరమ్మ గారి దగ్గర నేను కూర్చున్నాను, సోరమ్మ గారి సమక్షంలో ఉన్నాను, భక్తుల సమక్షంలో నేను ఉన్నాను, మీ యొక్క ప్రెజెన్స్ ఎలా ఫీల్ అవుతున్నాను, భగవంతుడి ప్రెజెన్స్ అని ఎలా ఫీల్ అవుతా అంటే ఈ జన్మలోనే నాకు జ్ఞానం కలదు. ఇప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నాను, భక్తుల సమక్షంలోనే ఉన్నాను, సోరమ్మ గారి సమక్షంలో ఉన్నాను, సోరమ్మ గారి ఎదురుగుండా కనిపిస్తున్నారు, ఆ ప్రెజెన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నాను, మీ భక్తులైన మీ ప్రెజెన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నాను, మీ ఒంటిగా ఉన్నాను అనుకుంటున్నాను, మీ అందరి మధ్యలో ఉన్నాను అనుకుంటున్నాను, అలాగే దేవుడు ప్రవేశ కూడా అంత సజీవంగా నేను ఫీల్ అయినప్పుడు ఈ జన్మలోనే నేను లిబరేషన్ పొందుతాను. ఆ జ్ఞానం, ఆ జ్ఞాన ఆత్మజ్ఞాన అనుభవం కలుగుతుంది, ఆ చైతన్యానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. తులసీదాసి గారిని అడిగారు ఒక ప్రశ్న, అంటే కొంతమందికి పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. చిన్నప్పుడు మీ భార్య అంటే మీకు బాగా ఇష్టం అంట కదా అని అడిగారు తులసీదాస్ గారు. తులసీదాస్ గారికి భార్య అంటే బాగా ఇష్టం, మీ భార్య అంటే మీకు బాగా ఇష్టం ఉంది కదా, ఎందుకు అడుగుతున్నారు, నీకు అంత ఇష్టం కదా, నా భార్య మీద నాకు ఇంత ఇష్టం ఉంది, అసలు ఇష్టం ఉంటే నాకు ఉంది కాబట్టి ఇష్టం ఉంటే మీరు దేవుని మీదకి వచ్చేసి నేను బాగుపడ్డాను కదా. కొంతమంది శ్రద్ధ అసలు ఎవరి మీద ఇష్టం శ్రద్ధ ఎందుకు పెడతారు, అంతకంటే గోడ మీరు అంటే అడిగిన వాడు ఈ ప్రశ్న అడిగితే తొలగా కనబడతాడు అనుకున్నాడు, వాడి గడ్డ వాడిగా వేశాడు, ఈ కొత్త భావాలు అక్కడ ఆ భావ వాడిగా వేశాడు. ఎలా వేశాడంటే మీరు సన్యాసం అవ్వకముందు మీ భార్య అంటే మీకు బాగా ఇష్టం అంట కదా అన్నారు. నేను ఎందుకు అడుగుతున్నావు, అసలు నాకు ఇష్టం అంటే ఒకటి ఉండదు, నా భార్య మీద ఎంత ఇష్టం ఉందో ఆ ఇష్టం పోయి భగవంతుడు రాముడి మీద మారిపోయింది, అందుకే తులసీదాస్ అయ్యాడు, అందుకే రామదాస్ అయ్యాడు. అసలు ఇష్టం అంటూ లేదు అనుకో, ఆ భార్యని ప్రేమించడం కూడా నాకు లేదు అనుకో, అసలు తోటి మానవాన్ని ప్రేమించే అలవాటు లేదు అనుకో, అది ఎవరిని ప్రేమించే అలవాటు లేదు అనుకో, నాకు దేవుడి మీద ప్రేమ రా వస్తుంది, రాముడి మీద ప్రేమ రా వస్తుంది అన్నాడు. ఏదో ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఇప్పుడు నరుడి మీద అనుకుందాం, ఆ ఇష్టం ఇప్పుడు నారాయణ మీద మళ్ళీ ఏమి ఇందులో, ఆ ఇష్టం నాకు ఉపయోగపడిందా, ఆ ఇష్టం నాకు ఏం ఉపయోగం లేకుండా పోలేదే, ఆ ఇష్టం నాకు పనికొచ్చిన ఇష్టం, ఇప్పుడు పనికొచ్చింది ఆ ఇష్టం, అసలు నాకు ప్రేమ అంటూ లేదనుకోండి, ఎలాంటి సంశయంగా అంటారు, ఆ చిన్నప్పుడు భార్య మీద నాకంత ప్రేమ లేదనుకోండి, అసలు ప్రేమ లేదనుకోండి, ఇలా కొత్తగా నారాయణని ప్రేమిందామంటే రాముడిని ప్రేమిందామంటే నా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందని వాడు తులసీదాస్. ఆ విమర్శ మిమ్మల్ని ఎవరైనా చేస్తే మీరు కంగారు పడిపోతారు, అసలు మనిషి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎక్కడ కొంచెం మళ్ళీ దేవుడి మీద కూడా కలుగుతుంది, మీకు కనిపిస్తున్న మనిషి మీద మీకు ప్రేమ లేదు, కనిపించిన దేవుడి మీద మీకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు మనిషి కనిపిస్తున్నాడు ఎదురుకుండా వారి మీద నీకు అంతే కొంత ప్రేమ లేదు, దేవుడి మీద నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ, కనిపించే వస్తుందే లేదు, ఇప్పుడు కనిపించిన పదార్థం మీద మీకు ప్రేమ ఎలా కలుగుతుంది, అంటే నీ భక్తి వ్యాపార ధోరణిలో ఉండదు, మీ ఇంటికి వస్తే మాకు ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు, ఇలా భగవంతుడితో వ్యాపారం వద్దు, వ్యాపార భారంలో వద్దు, మీరు చేయవలసిన పని నిరహంకారంగా నిరారంభంగా నిర్మలంగా నిశ్చలంగా మీ పక్కవాడికి కూడా తెలియకుండా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి, వచ్చింది ఏదో వస్తుంది, రాను ఏదో రాదు, మీ ప్రారంభంలో ఉన్నది పాదు, మీ ప్రారంభం లేదు రాదు, అది ఈశ్వర నియమం, అది అంటే నువ్వు పని చేసేది అది ఇంకోటి మనం ఇది నిత్యము అది అనిత్యము ఇది సత్యము అది అసత్యము ఇలా విచారణ చేసుకుంటాం కదా, అలా కర్మ చేస్తూ సత్కర్మ చేస్తూ ఆ కర్మ ఫలం పట్ల అపేక్ష లేకుండా ఉండి ఫలాపేక్షలు అన్నిటికి ఇంతకంటే తొందరగా వాడు ఆధ్యాత్మిక స్థితి పెరుగుతున్నవాడు. అది అన్నిటికంటే కష్టం ఏంటంటే ఉపకార బుద్ధి అన్నిటికంటే కష్టం, ఈ పుస్తకాలు చదవడానికి ఏం కలిగింది, ఈ పుస్తకాలు కాదు ఉపకార బుద్ధి రావటం, ఒక మనిషికి ఉపకార బుద్ధి రావటం, సేవా బుద్ధి రావటం, తోటి మానవాళికి ఎంతో కొంత మనం ఉపయోగపడాలని బుద్ధి రావటం అన్నిటికంటే కష్టం రావడం, అన్నిటికంటే అది చాలా భక్తులు గారు చెప్పారు అన్నిటికంటే కష్టం కదా, ఇతరులకు ఎంతో కొంత నువ్వు ఉపయోగపడాలని బుద్ధి కలగటం అన్నిటికంటే కష్టం, అది ఈశ్వరుని యొక్క దయ యొక్క పరిచయం కదా, ఈశ్వరుని దయనీకి లేకపోతే ఇతరులకు ఎంతో కొంత సహాయ సహకారం అందించాలని బుద్ధి కలగదు, అసలు పూర్వజన్మ శుక్రుడు లేనప్పుడు నేను పుణ్యపదం లేనప్పుడు ఆ గుడ్డే నీకు కరెక్ట్ అసలు. ఇంకోటి ఏ మాట అయినా సరే అహంకార ప్రయోజనం ఒక మాట రాకూడదు మనకి. అహంకార ప్రయోజనం ఒక మాట వచ్చిందా దేహబుద్ధి పెరిగిపోద్దు. రోగాలు ఎక్కడున్నా మనం పుట్టడం ఒక రోగం, రోగానికి రోగం రావటం పెద్ద విశేషం లేదు, రోగానికి రోగం వస్తున్నారు పుట్టితే రోగం. స్వామి వివేకానంద అంటాడు ఎవరికి ఏం ఉపయోగపడకుండా నీ శరీరం చచ్చిపోతున్నాడు, నీకు ఆ చెట్టుకి తేడా ఏంటన్నాడు. ఎవరికి ఏ రకమైన ఉపయోగపడకుండా నీ శరీరం చనిపోతున్నాడు, నీకు ఆ చెట్లకి ఉన్న తేడా ఏంటి, నీకు ఈ గోడకున్న తేడా ఏంట. సేవాధర్మం కూడా చాలా కష్టం, పుణ్యబలం ఉంటేనే కానీ సేవాధర్మం కూడా రాదు. భగవాన్ చెప్తున్నాడు బాగా అర్థం చేసుకుని నీ శరణాగతి నిజమైతే, నీ శరణాగతి పాక్షికం కాకుండా పూర్ణ శరణాగతి అయితే బాధపడేవాడు మెదడు, ఆలోచించేవాడు మెదడు. ఏది ఈ మధ్య చాలా కాలం బాధపడతాడు, బాధపడేవాడు కనపడతాడు, కనపడతాడు ఎక్కడ కనపడతాడు పోలేడు కదా. భగవాన్ దగ్గర చిన్నప్పుడు స్నేహితులు వచ్చి రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి అడిగేవాడు, మనం చిన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం, బళ్ళకి వెళ్ళేవాళ్ళం, మీ ఇంటికి ఏమో నేను వచ్చేవాడిని, మా ఇంటికి నువ్వు వచ్చేవాడు. ఆ చిన్నప్పుడు స్నేహితులు వచ్చి భగవాన్ దగ్గర మాట్లాడేవారు, చిన్నప్పుడు మాటలు చెప్పేవారు. అప్పుడు భగవాన్ ఎవరంటే మీరు ఎదుగున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, మీతో చదువుకున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నవాడు మీకు తెలియదు, మీరు చెప్పిన అర్థం కాదు. ఇక్కడ ఉన్నవాడు ఆత్మ, అక్కడ ఉన్నవాడు జీవుడు, వారితో చదువుకున్నవాడు జీవుడు, మీరు జీవుడు లేడు. మరి విధులుగా ఉంటే పట్ట లేకుండా పోయాడు అక్కడ. అంటే జీవుడు ఉన్నచోడు దేవుడు లేదు, దేవుడు ఉన్నచోడు జీవుడు లేదు, జ్ఞానం ఉన్నచోడు అజ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్నచోడు జ్ఞానం లేదు. భగవాన్ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎదుగున్న వెంకటరామన్, మీతో చదువుకున్న వెంకటరామన్, మీతో పాటలు పాటలు పాడిన వెంకటరామన్, ఇక్కడ ఇది లేదు. వాడు ఈనాడు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. వాడు ఇక్కడ లేడు, ఈనాడు చచ్చిపోయాడు. ఎవరు మీతో ఆడుకున్నవాడు చచ్చిపోయాడు అంటే అందులో ఆ జీవ లక్షణాలు ఉన్నవాడు ఇప్పుడు పోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉన్నాడు, వాడెవడో మీకు తెలియదు, వాడెవడో మీకు తెలియదు. ఒకవేళ నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను అనుకుని చెప్పిన మీకు అర్థం కాదు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నవాడు ఎవరు ఒకటి నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను నీకు అర్థం కాదు. నుంచి ఒక జ్ఞానం ఇంకో జ్ఞానం అర్థం చేసుకోవాలి, ఒక మహాత్ముడు ఇంకో మహాత్ముడు అర్థం చేసుకోవాలి, ఒక అజ్ఞాని జ్ఞాన్ని అర్థం చేసుకోలేదు. ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడికి అర్థం అవడం సరి కదా, వీడు అజ్ఞానం తీసుకెళ్ళి జ్ఞానం ఆరోపిస్తాడు. వాడు అర్థం చేసుకున్నాడు ప్రయత్నం చేస్తాడు అనుకోండి, వాడి జ్ఞానం వీడికి ఎలాగో తెలియదంటే వీడు అజ్ఞానం తీసుకుని వీడి అజ్ఞానాన్ని ఆరోపించి వాడే అజ్ఞానం అంటాడు. నేను చెప్పినా మీకు అర్థం కాదు. మౌన భాష దక్షిణామూర్తి దేవమాస భాష అది మౌన భాష. ఆచార్య వారు దక్షిణామూర్తి సత్యంలో చెప్తారు మాయకు రెండు ఉన్నాయి, మాయ లక్షణాలు రెండు ఉన్నాయి, ఒకటి ఆవరణ దోషం, రెండు విక్షేప దోషం. ఆవరణ దోషం లేదనుకున్న వాళ్ళకి విక్షేప దోషం లేదనుకుని అసలు మనసు చెల్లించదు, అసలు మనసుకి చాపల్యం కాదు. అసలు మాయంతా ఇది ఉండేట్లు ఉంది, ఒకటి ఆవరణ దోషం, రెండు చాపల్యం దోషం. ఆవరణ దోషం ఎంత ఉంది సత్కర్మ నిష్కామ కర్మ చేయకుండా ఆవరణ దోషం నశించదు, ధ్యానం చేయకపోతే విచారణ చేయకపోతే విక్షేప దోషం నశించదు. అవరణ దోషం అంటే గాలిబుద్ధి స్వాపర, ఆ గాలిబుద్ధిని తొలగించేది అవరణ దోషం. శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది, అది విక్షేప దోషం. ఈ మాయ రెండాటిని పట్టుకుని ఎలాగో ఉంటుంది అక్కడ అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యులు వారు అన్నారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఎందుకు పేరు పెట్టాడు కానీ స్తోత్రం అంటే ఉపనిషత్తు. అయితే ఆ దక్షిణామూర్తి వాళ్ళు అరగతం ఉంది యోగ్యత ఉంది వాళ్ళకి సనత్కుమారుడు గురికి అలా చూచాడు, మౌనంగా ఉన్నాడు, ఆత్మ ఆత్మనే చూచింది. అక్కడ ఎంత జ్ఞానం ఉంది, నేను ఏదయ్యి ఉన్నానో మిమ్మల్ని చూసి అదే కనిపిస్తున్నావు. మొట్టమొదటి యేసు క్రీస్తు విషయం చెప్పాను, మాటల విషయంలోనే వారికున్నది వారు ఇస్తున్నారు, మనకున్నది మనం ఇస్తున్నాం, వారికి లేనిది వారు ఎలా ఇస్తారు, మనకు లేనిది మనం ఎలా ఇస్తాం. అందుకే భగవాన్ ఏం చెప్తారంటే నువ్వు లోకాన్ని వద్దరింది కానీ కన్నాడు పడకు, నేను నువ్వు చూసుకుని లోకాన్ని అప్పుడు లోకాన్ని వద్దరించు. నేను నువ్వు చూసుకుంటే నీకు భిన్నంగా కనపడ లోకం. మనం ఎవరికైనా చిన్న ఉపకారం చేశామనుకోండి, వారికి ఉపకారం చేశామనుకోండి, నీకు అర్థం అవుతుంది భేదబుద్ధి కాదు, అది ఆవరణ దోషం. నాకి ఆ ఉపాధి నాదే అనుకుంటారు, అంతా తానే అనుకుంటారు. వాడు బయలుసుకుంటే వాడు వాడు నేను ఉపకారం చేశాననుకో, ఇంకోటి బయలుస్తే వాడు నన్ను మంచి ఉపకారం చేశాననుకుంటాడు, అది ఆవరణ దోషం. మన రామకృష్ణ గారు ఈ మంచి పని ఎలా చేశారు, నేను సరే కాకినాడ మంచి పని చేస్తే ఇవాడన్న గుర్తింది, ఇవాడన్న వైస్టింగ్ మీరు చాలా మంచి పని చేశారు అని నేను అన్నాను. ఆయన ఏమన్నారంటే హూయామై గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్, నేను చేయాలి భగవంతుడు చేశాడు, భగవంతుడి సంకల్పంలో భగవంతుడి స్కీమ్లో లేకపోతే నేను చెయ్యాలనుకున్నా చెయ్యాలి హూయామై. మరి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు, పూజమే నేనే ఉన్నాను చైతన్య పూజమే, చైతన్యం అంటే ఒకడు ఉన్నాడా, ఒకవేళ దేవుడి దేవుడి కంటే వేరుగా ఒకడు ఉంటే ఇప్పుడు ఉంటే వాళ్ళు చేసే శక్తి ఉందో ఊయమ్మాయి వాటమ్మాయి. నేను ఊరికే ప్రయత్నం చేశాను పని దేవుడు చేశాను, ఆయన గాడ్ కెన్ డూ థింగ్స్ అనలేదు, భగవంతుడు చేస్తానలేదు, గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్, ఆయన ఒకే చేయడం మీరు ఒకటి చేసే శక్తి లేదని ఏం చేశాను చూసాడు ఎవడున్నాడు ఇక్కడ ఉన్నవాడు చేయి అహంకారం చేయగలరా, నా అహంకారం ఏదైనా మంచి పని చేయగలదా? ఎవడున్నాడు ఇక్కడ? భగవాన్ చేయి కంటే భిన్నంగా నేను ఉన్నా అనుకుంటే అహంకారం. భగవాన్ చేయి భిన్నంగా నేను ఎవరు ఉన్నా అనుకుంటున్నాను అనుకుని ఉంటే అహంకారం అవుతుంది. అహంకారం పని చేయగలదా? గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. గాడ్ కెన్ డూ థింగ్స్ అన్నది, గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. అయ్యో నేను చేయాలంటే నీకంటే శక్తివంతుడు, నీకంటే బుద్ధిమంతుడు, నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే సర్వశక్తులు గలవాడు, ఈ సృష్టిని నియమించేవాడు, జీవకోటి నియమించేవాడు, సర్వజ్ఞుడు, అంతర్యాన్ని ఒక ప్రభువు ఒకడు ఉన్నాడు, ఒక ప్రభువు ఒకడు ఉన్నాడు అయ్యా, వాడికి నీ మనసును తీసుకుని వశించు. అంతవరకు నువ్వు చేయగలి నీ తప్పని ఆయన చూసుకుంటా. ఒకరోజు నువ్వు ప్రయత్నం చేసి ఎలా నువ్వు ప్రయత్నం చేయగలవు ఒకటి మిగలవు. కదా కొంత దూరం వెళ్ళాక నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నీ తరపున చేసేది ఉంటే నీ దేహాన్ని నువ్వు ఉపాధిలో పరిమితికను తీసుకుని ఈశ్వరుడి దేహాన్ని స్వాధీనం చేసుకుని నీ ద్వారా ఏ పని కావాలంటే ఆ పని నీ చేసుకుంటాడు. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఈశ్వరుడు పరిమితికకు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాడట. అప్పుడు నీ దేహం దేవాలయం. పాలకులు పెద్ద గోపురం లాంటి కట్టిన వాడికి అంటే మంచి కట్టిన వాడికి అంటే పుణ్యం రావచ్చు. నీ దేహాన్ని దేవాలయంలో చేసుకుంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. అంత ప్రారంభం ఆ దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఆ ప్రారంభంతో దేహంతో సాధార్యం పొందకండి. అటు జరక్కండి, అటు చూడకండి, అటు వరక్కండి. అటు కాదు మీరు చూడవలసింది ఇటు. జోడపాలు ఇంటికి వచ్చింది దేహం. జోడపాలు వచ్చిందేంటి? ఈ రోజు నశాపంలో ఇంటికి ఉండకూడదు ఈ దేహం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే భగవాన్ చెప్తారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా పలానా సంవత్సరంలో పలానా రోజులో పలానా గంటలో మీరు ఇలాంటి కళ్యాణ మండపంలో కూర్చున్నారంటే మీరు మీ తల్లి కడుపులో నుంచి మీ దేహం బయటకు వచ్చినప్పుడు నిర్ణయం పొందడం ఉన్నది. ఇదే భగవాన్ చెప్పాడు. నేను అవినాశలం వచ్చి కొత్తగా పొందిందంటే ఏం లేదు. నా దేహ ప్రారంభం ప్రకారం ఇక్కడ ఉండవలసి ఉన్నానంటే మదీనా కొన్ని సంవత్సరాలకు వాయిపు అనవలసి ఉన్నాడంటే కర్మ సిద్ధాంతం ఎంత బలీయంగా ఉంటుందంటే ఒక కథ ఉంది దీని గురించి మన పురాణాల్లో. మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాను. అంటే కర్మ సిద్ధాంతం మనిషిని ఎలా తిప్పుతుందో. ఒక మనిషిని ఒక పాము కలిసింది అట్టండి. పాము కలిసింది వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకోటి చూసి ఆ పాముని పట్టుకున్నాడు. పట్టుకుని ఈ అబ్బాయిని శవాన్ని ఈ శవం గలవాడి ఇంటికి తీసుకొచ్చాడు. చూసి పామును కూడా తీసుకొచ్చాడు. ఆ పట్టుకున్నాడు తీసుకొచ్చాడు పాము. ఏమన్నా ఈ పావును అక్కడే చంపిద్దాం, మీ అబ్బాయిని ఏ పాము అయితే చంపిందో మీ ఎదురుగుండా పామును చంపుదామని తీసుకొచ్చాడు. అంటే మీ అబ్బాయి చచ్చిపోయిన బాధ ఉంది కదా మీకు, ఆ బాధ పోవాలంటే మీ అబ్బాయిని కలిసిన పామును మీ కళ్ళ ఎదురుగుండానే చంపుతాడు. చంపడానికి సిద్ధమయ్యాడు. ఆ పాము ఉండటండి, నన్నెందుకు వెళ్ళి చంపుతున్నావు? ఎవరో నా లోపల ప్రేరేపించాడని సమాడే వాడికి నాకు విరోధం లేదు. వాడికి నాకు విరోధం లేదు. ఇప్పుడు నాకు ఏ అపకారం చేయలేదు. ఏ టైం కనిపించేది కలవ కరవాలనిపించింది. ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. కానీ ఇంచక ఈ చూసేది కూడా కరవాలనిపించింది. కలిగేశాను మనకు పని పాత లేదా? కరవటే పనే. చెట్టు మీద పాడుతున్నాం, చెట్టును కరుస్తున్నావా? రోడ్డు మీద అనేక మంది మనుషులు కనిపిస్తున్నారు, అందరినీ కలుసుకుంటే వెళ్తున్నాం. మనకి కరవటం తప్పించి ఇంకో పని లేదా? రాళ్ళమే పాడుతున్నావు, రాళ్ళం కరుస్తున్నావా? ఇంకా అదే పనే మాకు. ఏదో టైం తీరు కల్పించాడు. ఇది నాకు అప్పుడు కరవాలని అనిపించింది. మరి ఎవరో లోపల నాకు ఎవరు చూపించాడో తెలియదు. కలిసేసాను, చచ్చిపోయాడు. మరి నేనేం చేస్తాం? లోపల నుంచి అన్నదమ్ముడు చెప్పిన ఆజ్ఞ సరే ఆయన పట్టిరమ్మన్నారు. ఏమన్నా యమధర్మరాజుని పట్టిరమ్మన్నారు. ఏం పోయా వీరికి మీరు కరమని ప్రేరేపించేశామంటే ఎంతమంది జనాలు ఇల్లునే కరమని గురించి ప్రేరేపించామని ఆయన పట్టిరమ్మ. వాడమే నా తప్పేం లేదో కాలం యొక్క నిర్ణయం కాలుడు అన్నారు. ఎవరేమో కాలుడు పెరిగితే ఆ కాలుని మనకు అంటే ఎవరైతే ఏ కాలంలో ఏది జరగలితే అది జరుగుతూ ఆ కాలుడు వచ్చాడు. ఆ కాలుడు వచ్చి ఏమయ్యా నువ్వు యమధర్మరాజుకి ఆర్డర్ పంపాడంటే ఏంటి కారణం ఆ కాలుడు అన్నాడట? ఇది మీరు మీద మాకు అయిష్టం లేదు, వీడి మీద మాకు అయిష్టం లేదు. వీడి పూర్వజన్మలో చేసినటువంటి ఒక కర్మను బట్టి పాము చేత పలానా రోజున పాము చేత కరవబడేటువంటి వీడికి ఉంది. అలా ప్రార్థనలో రాసింది పాము చేత కరవబడి చచ్చిపోవలసిన వాడికి ఆ కర్మ ఉంది కాబట్టి అది చచ్చిపోయాక నేనేం చేస్తాను కాదు. చివరికి ఎక్కడ తీసుకొచ్చారు జడ్జిమెంట్ ఆడి కర్మాన్ని కనిపిస్తుంది. అందుకే మన డెస్టినీ మనమే కాదు. ఎవరో అత్తగారి కారణం, ఆడబొచ్చ కారణం అనుకోకండి. ఆ పాలనేని కారణం కావని చెప్తుంది. ఆ పాలనేని కారణం కావని చెప్తుంది. ఇంకా మా అత్తగారి కారణం, మా ఆడబొచ్చ కారణం చెప్పాలి వాళ్ళ మీద పెట్టద్దు. చివరికి పాము తప్పుకోండి, ఎముడు తప్పుకున్నాడు, కాలుడు తప్పుకున్నాడు. చివరికి ఎక్కడ వచ్చింది అడిగి ఆడ పూర్వజన్మ దోషం వల్ల ఆ శరీరం అలా పోవలసింది. ఈ జన్మలో ఆడ దోషం వాడే తీసుకుపోయింది. అది కర్మ సిద్ధాంతం.